ఆత్మస్వరూపుడైన మహాశైలర. ఒక భక్తుడు రమణస్వామిని ప్రశ్నిస్తున్నారు, నాకు శ్రీకృష్ణుని సాక్షాత్కారం పొందాలని ఉంది, దానికి నేనేం చేయాలని. ఇక్కడ ప్రశ్న, నాకు శ్రీకృష్ణుని సాక్షాత్కారం పొందాలని ఉంది, దానికి నేను ఏం చేయమంటారని. అంటే ఒక భక్తుడు అడుగుతున్నాడు, భగవంతుడు నాకు కృష్ణుని దర్శనం చేసుకోవాలండి, దానికి ఉపాయం ఏమిటి, నన్ను ఏం చేయమంటారని ప్రశ్న. దానికి రమణస్వామి చెప్పే సమాధానం అంటే, బృందావనంలో గోపికులు కృష్ణుని చూసినట్టు చూడాలని నా ఉద్దేశం. బృందావనంలో గోపికులు ఏ విధంగా అయితే కృష్ణుని దర్శనం చేశారో, ఆ విధంగా నేను భగవంతుని దర్శనం చేయాలంటే కృష్ణుడని, ఈ గోపికులు ఏ విధంగా అయితే భగవంతుని బృందావనంలో దర్శనం చేశారో, అలాగే కృష్ణుని దర్శనం చేయాలని నాకు ఉంది, దానికి ఉపాయం ఏమిటని భక్తులు అడిగిన ప్రశ్నకి రమణ మహర్షి గారి సమాధానం ఇది. ఆయన ఒక మానవుడని అనుకుంటున్నారు, మనలాగే ఒక శరీరం ధరించిన వాడని, మనలాగే ఒక వ్యక్తి భావన ఉన్నవాడని, మనలాగే ఒక మానవుడని నువ్వు అనుకుంటున్నావు, ఒక జీవుడని నువ్వు అనుకుంటున్నావు, మనలాగే ఒక మానవుడని నువ్వు అనుకుంటున్నావు, ఒక రూపం కలవాడనుకుంటున్నావు, ఒక పేరు కలవాడనుకుంటున్నావు, పలాన వారి కుమారుడు అనుకుంటున్నావు, కృష్ణుడు అంటే కేవలం వసుదేవుడు గారి అబ్బాయి అని నువ్వు అనుకుంటున్నావు, ఏదో ఒక రూపానికి పరిమితం అయి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, ఏదో ఒక పేరుకు పరిమితం ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, పలానా వారి కుమారుడని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు, ఈ విధంగా నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ఏమి చెప్పాడంటే, భగవద్గీతలో భగవంతుడు ఏమి చెప్పాడంటే, అందరి హృదయాల్లోనే ఉండేది నేను. మీరందరూ వసుదేవుడి గారి అబ్బాయి, వసుదేవుడి గారి అబ్బాయి అని అనుకుంటున్నారు, కానీ అందరి హృదయాల్లోనే మీరు నన్ను ఏదో ఒక రూపానికి, ఏదో ఒక రూపానికి, ఒక పేరుకి మీరు పరిమితం చేస్తున్నారు నన్ను. ఒక రకంగా అనుమానం చేయటం, ఒక అనంతమైన వస్తువుని, అంతటా వ్యాపించిన వస్తువుని పరిమితం చేయటం అంటే ఆ వస్తువును మనం అదోరపరచటం. నేను కానీ అందరి హృదయాల్లోనే ఉండేది నేనే, అందరి హృదయాల్లోనే నేను ఉన్నాను, నేను లేని హృదయం లేదు, అంతటా వ్యాపించి ఉన్నాను, అందరి హృదయంగా అంతర్యంగా ఉన్నాను, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను, అన్ని జీవులకు ఆది మధ్య అంతము నేనే, దేవకోటి ఆది నేనే, దేవకోటికి మధ్య నేనే, అంతము నేనే, అన్నీ నేనే, దేవకోటి యొక్క దేవకోటికి ఆయనంగా నేనే ఉన్నాను, దేవకోటికి సపోర్ట్గా నేనే ఉన్నాను, దేవ అంతే అందరిలోని అందరిలోని ఆది మధ్య అంతము కూడా జీవుడికి నేనే కారణం, అన్ని జీవరాశుల్లోనూ అన్ని జీవరాశుల వల్ల నీలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, కృష్ణ అడిగిన వాడు హృదయంలో కూడా ఉన్నాడు. భగవానుడు చెప్తున్నాడు, భగవంతుడు అందరి హృదయాల్లోనే ఉన్నాడు, కృష్ణ అడుగుతున్నటువంటి నీ హృదయంలో కూడా ఉన్నాడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు. హృదయంలో ఉండటమే కాదు, ఆయన నీ ఆత్మ, నీ ఆత్మలకి ఆత్మ, నీలోంటి సద్వస్తువుడే. అంటే ఈ రూపనామాలు కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి, రూపం నిలబడదు, నామం నిలబడదు. అంటే మనం ఏదో ఒక రూపానికి తాదార్థ్యం పొందుతున్నాం కాబట్టి, ఒక నామానికి తాదార్థ్యం పొందుతున్నాం కాబట్టి, భగవంతుడు కూడా కృష్ణుడు కూడా ఆ రూపానికే పరిమితమై ఉన్నాడు, నామానికే పరిమితమై ఉన్నాడని మనం అనుకుంటాం. అంటే మన ఆలోచన కరెక్ట్ కాదు, మనం ఆలోచించే విధానమే కరెక్ట్ కాదు. అంటే జీవితం పట్ల కానీ భగవంతుడి పట్ల కానీ మనకు సరైన దృక్పథం, రైట్ యాటిట్యూడ్ లేదు, సరైన దృక్పథం మనకు లేదు. అంటే నువ్వు ఎలాగైతే నీ శరీరానికి పరిమితమై ఉన్నావు, నీ రూపానికి పరిమితం ఎలా ఉన్నావు, నీ పరిసరాలకు నువ్వు ఎలాగైతే పరిమితం ఉన్నావో, అలాగే దేవుడు కూడా కృష్ణుడు కూడా రూపానికి పరిమితం అయ్యాడని, ఆ నామానికి పరిమితం అయ్యాడని, ఫలానా వారు కుమారుడని ఆయన నువ్వు అనుకుంటున్నావు, ఇదంతా కరెక్ట్, ఇదంతా వాస్తవం కాదు, ఇదంతా యథార్థం కాదు, ఇదంతా నువ్వు అహంకారం కల్పించేది, నువ్వు మనసు కల్పించే విషయాలు అన్నీ కూడా. ఆయన చెప్పే అందరి ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, చావుడైన పదార్థంగా ఉన్నాను, సత్పదార్థంగా ఉన్నాను, బ్రహ్మముగా ఉన్నాను, అందరి విధంగా లోపల ఉన్నాను, బయట ఉన్నాను, నీ హృదయంలో కూడా ఉన్నాను. ఆత్మ అందువల్ల ఆత్మ సాక్షాత్కారం అయితే, అంటే భగవంతుని చూడటం అంటే నువ్వు కృష్ణుని చూడొచ్చు, మామూలుగా దేవుడు ఎలాగైతే కృష్ణుని చూశారో అలాగే నువ్వు చూడొచ్చు. ఈ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగో మీరు శివుని కూడా చూడొచ్చు, మీరు కళ్ళతో చూసే ఏ దేవుడైనా మీ మనస్సు ఎంత నిజమో ఆ దేవుడు కూడా అంతేనేదు. మీ మనస్సుతో శివుని చూస్తే మీ మనస్సు ఎంత నిజమో శివుడు కూడా అంతేనేదు. మీ మనస్సుతో కృష్ణుని చూస్తే మీ మనస్సు అంత నిజమో కృష్ణుడు కూడా అంతేనేదు. చూచేవాడు ఎంత నిజమో చూడబడేది కూడా అంతేనేదు. అందుకని మీరు ఈ మనస్సుకి మనస్సే మీరు అనుకుంటున్నారు కాబట్టి మనస్సు కనిపించే దేవుడు కూడా నిజమని మీకు అనిపిస్తుంది. అది పారమార్థిక సత్యం కాదు, అవి వ్యవహారిక సత్యాలు, అన్ని సాంకేతిక సత్యాలు, వ్యవహారిక సత్యాలు. కానీ పారమార్థిక సత్యం ఏమిటంటే, మీ శరీరము మీ రూపం కల్పించబడింది, నామం కల్పించబడింది, మీ శరీరంలో మీ హృదయంలో ఒక ఆత్మ ఉంది, అంటే ఫిజికల్ హార్ట్ లో కాదు స్పిరిచువల్ హార్ట్ లో మీ హృదయంలో ఒక ఆత్మ ఉంది, ఒక చైతన్యం ఉంది, ఒక ధర్మం ఉంది, మీకు నేను అనే తలంపు ఉంది. ఆ నేను అనే తలంపులో ఆ నేను అనే తలంపును మూల తలంపు అని పిలుస్తారు. ఆ మూల తలంపు మూలంలోనే నిజమైన దేవుడు ఉన్నాడు. ఆ మూల తలంపు మూలంలో బ్రహ్మం ఉంది. ఆ మూల తలంపు భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో, ఏ హృదయంలో అయితే ఉన్నాడో, ఆ హృదయం నుంచి మూల తలంపు వస్తుంది. ఆ మూల తలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు. అంటే నువ్వు నీ హృదయంలోటువంటి ఆ చైతన్యాన్ని, ఆ బ్రహ్మమును, రూపములోని నామములోని ఆ వస్తువు భగవంతుడు అక్కడ ఉన్నాడు. ఆ వస్తువు నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంటే ఆ వస్తువుని నీ అనుభవంలో, నీ హృదయంలో ఏ వస్తువు సదానందో నీకు తెలిసినా నీకు తెలియకపోయినా, నీ హృదయంలో ఏ వస్తువు అయితే నిర్మలంగా, నిశ్చలంగా, ఏకంగా ఎప్పుడు ఉందో, ఆ హృదయంలో ఆ వస్తువును అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది నిజమైన సాక్షాత్కారం. అప్పుడు అహంకారం నశించే వరకు సాక్షాత్కారం రాదు. అహంకారం మనకు నశిస్తేనే కానీ, అహంభావం నశిస్తేనే కానీ, వ్యక్తిభావం నశిస్తేనే కానీ మన హృదయంలో వస్తువు మనకు వ్యక్తం కాదు. ఇది నాకు దేహం ఎలాగైతే నేనుగా వ్యక్తం అవుతాడో, మనస్సు నేనుగా ఎదుగుండా అయితే వ్యక్తం అవుతాడో, లోపలైన బ్రహ్మము కూడా నేనుగా వ్యక్తం కావాలంటే ఈ దేహబుద్ధి నశించాలి, శవబుద్ధి నశించాలి, మనోగతమైన నేను నశించాలి. ఈ నేను నేను అనేది మనందరూ నేను 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 అని అంటున్నాం. ఈ నేను నేను అనేది పరిశుద్ధమైన నేను కాదు. ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అంటున్నామో, ఆ నేను దేహం కలిసి ఉంది, మనస్సు కలిసి ఉంది, ఇంద్రియాలు కలిసి ఉన్నాయి, ఇష్టాలు కలిసి ఉన్నాయి, అయిష్టాలు కలిసి ఉన్నాయి, శరీరానికి సంబంధించిన చావులు, శరీరానికి సంబంధించిన పుట్టుకులు కలిసి ఉన్నాయి, మంచి లోకంలోని దష్టంతో కలిసి ఉంది. అందులో నేను 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 అనే తలంపులు అన్నీ కలిసి ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నామో అది చపలంగా ఉంటుంది, చాపలంగా ఉంటుంది. అంటే అది నిజం కాదు, చాపలంగా ఉండేది నిజం కాదు. అంటే ఇప్పుడు నీకు నువ్వు చెప్పే నేను నిజం కాదు, అది కర్మషంతో కూడినటువంటి నేను. అంటే దీన్ని ఏదైతే ఇప్పుడు అదే దేహంతో పారాక్ష్యం పొందేది కూడా నేను అది. అంటే నేను అన్ని విధములా ప్రయత్నం చేసి దాన్ని తొలగించుకోవాలి, ఆ నేనుని తొలగించుకోవాలి. అంటే అది కర్మషంతో కూడినటువంటి నేను. ఆ కర్మషంతో కూడినటువంటి నేను నశిస్తనే కానీ, ఆ మూల తలంపు నశిస్తనే కానీ నీ హృదయంలో వస్తువు నీకు గోచరం కాదు. అప్పటివరకు మూల తలంపు అన్ని విధములా ప్రయత్నం చేసి, సాధన చేసి, ధ్యానం చేసి, జపం చేసి, పూజ చేసి, ఎన్ని విధాలైతే నువ్వు ప్రయత్నం చేస్తావో అన్ని విధాల ప్రయత్నం చేసి ఆ మూల తలంపుని తొలగించుకోవాలి. దాన్ని ఇంగ్లీష్ లో ఫాల్స్ అయ్యని, ఆర్టిఫిషియల్ అయ్యని, ఇండివిజువల్ అయ్యని, బాడీ బౌండ్ అయ్యని రకరకాలుగా పిలుస్తారు ఇంగ్లీష్ లో. అదే విద్యానేన వేదాంత పరిభాషలో విద్యానేన అంటారు. మన మామూలుగా మాట్లాడేప్పుడు అహంకారం అంటారు. అంటే అహంకారం దాన్ని ఇంగ్లీష్ లో ఈగో సెన్స్ అని కూడా అంటారు. అంటే ఈగో సెన్స్ నీ డే టు డే లైఫ్ లో, నీ ప్రవర్తన తీరులో నువ్వు ఈగో సెన్స్ అంటే ఆరోగ్య 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 తగ్గించుకుంటూ రావాలి. నీవు నీ చేతితో చేసే పని, నీ నోటితో మాట్లాడే మాట ఈగో సెన్స్ పెరగటానికి దాని అవకాశం ఇవ్వకూడదు. ఆడంబరంగా మాట్లాడితే అహంభావన పెరుగుతుంది, ఆడంబరంగా జీవిస్తే అహంభావన పెరుగుతుంది. అంటే సాధ్యమైనంత వరకు ఆడంబరం తగ్గించుకుంటే దాంతో పాటు అహంకారం కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే నువ్వు ఈ మూల తలంపుని, నువ్వు ఈ నేను నేను చూసుకుని నువ్వు సంతోషిస్తున్నావు, కానీ అందులో ఎన్ని కండభంశాలు ఉన్నాయో తెలియటం లేదు నీకు. అంటే నేను తొలగించుకుంటేనే కానీ నీ హృదయంలో ఉన్న కృష్ణుడు, నీ హృదయంలో ఉన్న కృష్ణుడు, నీ హృదయంలో ఉన్న బ్రహ్మము, నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు, నీ హృదయంలో ఉన్న ప్రభువు, ఆ మూల తలంపు నువ్వు తొలగించుకుంటేనే కానీ, ఆ మూల తలంపు నశించబడితేనే కానీ నీకు వస్తువు తెలియబడదు. ఏదో నేను కృష్ణుని చూశాను, రాముని చూశాను, శివుని చూశాను, అన్ని పారమార్థిక సత్యాలు కాదవి. అయితే చూచేది మనస్సు అంతరించిన దేవతలు కూడా అంతేనదు, అవన్నీ పారమార్థిక సత్యం కాదు. అంటే నీకు కృష్ణ సాక్షాత్కారం లేదు, అయినా నీ మార్గాన్ని ఎవరదలుచుకుంటే శ్రీకృష్ణుని పూర్తిగా అంకితమైపో. అంటే నీ విధంలో ఒక కంట్రోల్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అడిగి సరెండర్ లేకాలి సార్. అన్ని విధంగా ప్రయత్నం చేసి లోపల నీ ఈశ్వరుడికి శరణాగతి వేడుకో, లోపల నీ ఈశ్వరుడు నువ్వు శరణాగతి వేడుకోవాలి. అంటే నువ్వు చేసే పని, నీకు వచ్చే ఆలోచన, నువ్వు మాట్లాడే మాట, లోపల నేను ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకోవడానికి సహాయ సహకారములు అందించాలి. నీ ఇంటికి చెందిన బిహేవియర్ కూడా దానికి సహకరించాలి. నీ డే టు డే లైఫ్ ఎలా ఉండాలంటే ధర్మబద్ధంగా ఉండాలి. అంటే ఇక భగవంతుడికి మనం ధర్మాన్ని ఆచరిస్తే ఎంతో కొంత మనం ఆచరించగలిగినంత ధర్మాన్ని ఆచరిస్తే లోపల భగవద్ధర్మం మనకు కలుగుతుంది. ఇది కేవలం ఏదో ప్రాణాయామాల్లో వచ్చేసిదే కాదు, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. లోపల నీ హృదయంలో ఉంది, ఏ మాట్లాడినా ఏ పని చేసినా ఏ తలంపుతో మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం, మనకి తలంపు వచ్చాక మాట్లాడతాం, తలంపు వచ్చాక పని చేస్తాం, తలంపు వచ్చాక నోటితో మాట్లాడతాం, తలంపు వచ్చాక చేతితో పని చేస్తాం మనం. కానీ నీకు తలంపు తలంపుని బట్టి మాట ఆధారపడి ఉంటుంది, తలంపుని బట్టి చేత ఆధారపడి ఉంటుంది. అందులో తలంపు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి మంచి తలంపులు వచ్చేటట్టు నువ్వు చూసుకోవాలి. ఆ మంచి తలంపులు రావటానికి కబురు లేని వాళ్ళతో సద్బుద్ధిన్న వాళ్ళతోటి నీకంటే చైతన్య స్థాయి ఎక్కువ వాళ్ళతో నువ్వు స్నేహాలు చెయ్యాలి. మనం చదివి చేసే స్నేహాల విషయంలో చదివే పుస్తకాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం చదివే గ్రంథాలను బట్టి మనం చేసే స్నేహాలను బట్టి మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ స్పిరిచువల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. అంటే నీకంటే చైతన్య స్థాయి ఎక్కువ వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే వాళ్ళ వైబ్రేషన్స్ నువ్వు పనిచేస్తాయి, పనిచేసి నీకు రియలైజేషన్కి వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళ మాట సహకరిస్తుంది, వాళ్ళ మౌనం సహకరిస్తుంది. అంటే వాళ్ళు అన్ని విధాలుగా ఓడి కంపెనీ నీకు ఓడి కంపెనీ వాళ్ళు నీకు అన్ని విధాలా వాళ్ళు నీకు ఆధ్యాత్మిక పురోగతికి నీకు సహకారం ఉంటుంది. ఓడి కంపెనీ విడిచిపెట్టద్దు. శ్రీకృష్ణుడికి పూర్తిగా నీవు కోరే సాక్షాత్కారాన్ని అనుగ్రహించడం విషయం ఆయనకే విడిచిపెట్టు. నువ్వు చేసిన పని చేయి. భగవంతుడు నీకు అర్హత ఎప్పుడు వచ్చిందో యోగ్యత ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఉదయమైన భగవంతుడు నీకు రివీల్ అవుతాడు. అంటే ఏ కారణం వల్ల మనకి ఈ జన్మ వచ్చిందో అదే కారణం వల్ల మనకు రాబోయే జన్మ వస్తుంది. మనకు ఏ విషయ చింతన వల్ల మనకి ఈ శరీరం వచ్చిందో మళ్ళీ ఈ శరీరంలో చేసే మన విషయ చింతన వల్ల మరొక జన్మ వస్తుంది. దీనికి మనకు ఆత్మచింతన లేదు. ఆత్మ చింతన ఉంటే ఆత్మానుభవం కలుగుతుంది. విషయ చింతన వల్ల పునర్జన్మలు వస్తూ ఉంటాయి. అయితే పునర్జన్మలు వచ్చినా చావు దేహానికి, పుట్టుక దేహానికి, అన్ని దేహానికి, ఇవన్నీ జన్మలన్నీ దేహాలకి, దేహాలకు వస్తూ దేహాలు వస్తుంటే పోతూ ఉంటాయి. కానీ ఏ కారణం వల్ల దేహానికి, ఏ అహంకారం వల్ల మనకి పునర్జన్మ వచ్చింది, వ్యక్తి భావన వల్ల మనకి అహంకారమే, అహంకారం ఉంటే నువ్వు ఉన్నావు, అహంకారం ఉంటే నేనున్నాను, అంటే దేహము నేననే బుద్ధి ఉన్నప్పుడు, దేహాభిమానం ఉన్నప్పుడు, దేహబుద్ధి ఉన్నప్పుడు, శవబుద్ధి ఉన్నప్పుడు నువ్వు ఉన్నాను, నేను ఉన్నాను, మరణాంతర జీవితం ఉంది, పరలోకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే మన అహంకారం ఉంటే అంతం ఉంది, అహంభావం ఉంటే అంతం ఉంది, అది లేకపోతే ఏదీ లేదు. అంటే అహంభావం మనం జీవించడం కూడా అహంభావాల కోసమే జీవిస్తున్నాం. అది ఎందుకు బతకాలి మనం? మీ అహంభావానికి ఎదురైతే గాయం తగిలింది అనుకోండి, మీరు సంవత్సరాలు బాధపడతారు. ఇంకా మీరు ఎందుకు దాన్ని బట్టి మీరు ఎందుకు జీవిస్తున్నారు? అహంభావం కోసమే జీవిస్తున్నారు. అది ఎందుకు జీవిస్తున్నారో మనకే తెలియదు. కానీ అహంభావం కోసమే జీవిస్తున్నామని మనకు తెలియటం లేదు. నాకే అహంభావన, చేతలే అహంభావన, ఇవన్నీ మన అహంభావన కోసం జీవిస్తున్నాం. ఈ అహంభావన కోసం మనకి పునర్జన్మ కూడా అహంభావన వల్ల వస్తుంది. అహంభావన లేని వాడికి పునర్జన్మ ఉండదు. అంటే అన్ని విధముల ప్రయత్నం చేసి నువ్వు ఈశ్వరుడికి నువ్వు శరణాగతి కనుక చేస్తే అహంభావం నశిస్తుంది. అహంభావం అంటే మూల తలంపు దేహము నేననేటువంటి, దేహము నేననే తలంపే అహంభావన. దాని మూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు. అంటే నువ్వు పరమేశ్వరుడు మూల మనస్సుకి మనోమూలం తెలిసే వరకు మనస్సు నశించదు. మనస్సు ఎప్పుడు నశిస్తుందంటే దాని మూలాన్ని అది చూసినప్పుడు నశిస్తుంది. దాని మూలంలోనే మన కంట్రోల్ ఉన్నాడు. అది నీ కంట్రోల్, నీ మూలంలో ఉన్న కంట్రోల్ నీకు దర్శనమిచ్చే వరకు నీకు అజ్ఞానం నశించదు, దేహాభిమానం నశించదు, దేహబుద్ధి నశించదు, పునర్గంలో నుంచి విడుదల పొందరు. అయితే ఇక్కడ తను చెప్పేది ఏంటంటే, నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన స్మరించుకో, ఆయనకి ఇష్టమైన పనులు చెయ్యి, ఆయన ధ్యానం చేసుకో, ఆయన జపించుకో, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకో, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుంటే నువ్వు పవిత్రుడు అవుతావు. ఆయన ఎంత పవిత్రుడు, నువ్వు కూడా ఎంత పవిత్రుడు అయినప్పుడే ఆయన మీద వైద్యం అవుతావు. అంటే నువ్వు పవిత్రుడు అవడానికి ప్రయత్నం చేసుకో, పవిత్రుడు అవ్వాలి నువ్వు. అంటే నీ హృదయంలోని ఈశ్వరుని కంట్రోల్ ఎక్కడో వైకుంఠం ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు. ఆ కైలాసంలో ఉన్న ఈశ్వరుడు, వైకుంఠంలో ఉన్న ఈశ్వరుడు నీ మనస్సు అంత నిజమో అది కూడా అంతే నిజం. ఇప్పుడు నీ అహంభావన అంతే నిజమో, రాబోయే జన్మలు కూడా అంతే నిజం, పరలోకాలు కూడా అంతే నిజం, నీకు వచ్చే పుణ్యం నీకు వచ్చే పాపం కూడా అంతే నిజం. పుణ్యం ఎక్కువ ఉంటే మంచిలో కడికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే, పాపం ఎక్కువ ఉంటే చెడ్డలో కడికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. ఈ పుణ్యపాపాలన్నీ కూడా అహంకారం చుట్టూరు తిరుగుతూ ఉంటాయి, దేహబుద్ధి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి, శవబుద్ధి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ పుణ్యపాపాలు ఎవరికి ఎవరికి వస్తున్నాయి, ఈ దేహం ఎవరికి, అదే ఎవరికి ఎవరి కోసం జీవిస్తున్నాయి అని నేను విచారణ చేసి ఈ నేను నేననే తలంపు గురించి, ఈ నేననే తలంపు నాకు ఎక్కడి నుంచి వస్తాను, ఎందుకు వస్తాను అని విచారణ చేసి దాన్ని తొలగించుకుంటేనే కానీ నీ హృదయంలో కృష్ణుడు నీకు దర్శనం ఇవ్వడం, అది ఇక్కడ సిద్ధాంతం. అంటే మూలతలంపు మూలతలంపు మూలలో ఉన్న కృష్ణుడు ఉన్నాడు, వాడు నిజమైన కృష్ణుడు. ఆ మూలతలంపు మూలలో ఉన్న కృష్ణుడు నీకు దర్శనం ఇవ్వాలంటే ఆ మూలతలంపు రచించాలి. ఆ మూలతలంపు రచించినప్పుడే మూలతలంపులో ఉన్న కృష్ణుడు నీకు దర్శనం ఇస్తాడు, ఆత్మగా చైతన్యమగా బ్రహ్మగా చావులేని వస్తువుగా దర్శనం ఇస్తాడు. అప్పుడు పునర్జన్మలతో పనలేదు. అంటే నీకు హృదయంలోని వస్తువు అనుభవంలోకి వచ్చాక, బ్రహ్మం అనుభవంలోకి వచ్చాక నువ్వు అమృతుడు అవుతావు. అంటే మరణం లేని స్థితిని పొందుతావు. ఎలా పొందుతావంటే నువ్వు దేహం మరణిస్తుంది ఏదో రోజులు, దేహం మరణిస్తుంది, మరణాలైన వస్తువులకి మన హృదయంలో ఉంది. దేహం మరణిస్తుంది, మరణమైన వస్తువులకి మన హృదయంలో ఉంది. ఈ దేహంతో ఏ విధంగా నాకు తాదాత్యం ఉందో, ఆ మరణాలైన వస్తువుతో నాకు తాదాత్యం, దాంతో నేను ఐడెంటిఫై అవ్వగలిగితే, అంటే మరణమైన వస్తువుతో నేను తాదాత్యం పొందితే, దేహం మరణించినా నాకు మరణం లేదు, నేను మరణించడం లేదన్న సంగతి నీకు అనుభవం అవుతుంది. వాడే మృత్యువును జయించిన వాడు, వాడిని అమృతుడని పిలుస్తారు. దేహం మరణిస్తుంది. మామూలుగా లోపల బ్రహ్మానుభవం లేనప్పుడు, అమృతానుభవం లేనప్పుడు, దేహం మరణించినప్పుడు నేను కూడా మరణించాలనుకుంటాడు, వాడికి పునర్జన్మ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేహం మరణించినప్పుడు నేను మరణిస్తున్నాను, నేను మరణిస్తున్నాను అనుకున్నాడు, ప్రతి వాడికి పునర్జన్మ వస్తుంది, అందరూ సందేహం లేదు. ఇంకొక అహంకారం శరీరం లేకుండా ఉండలేదు, లోపం లేకుండా ఉండలేదు, విషయాలు లేకుండా ఉండలేదు. అది దేహం అహంకారం, దేహం లేకుండా ఉండలేదు కాబట్టి పునర్జన్మ వస్తుంది. దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తాడు. అంతది నీకు నేను మరణిస్తున్నాను నువ్వు అనుకున్నప్పుడు తప్పనిసరిగా పునర్జన్మ వస్తుంది. మనం ఎప్పుడైతే దేహంలోంచి మనం విడిపోతున్నామో ఒక ఘర్షణ బయలుదేరుతుంది మనకి. ఈ శరీరంలో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటాం. ఈ దేహంలోంచి విడిపోయినప్పుడు మనకు ఘర్షణ బయలుదేరుతుంది. ఈ దేహంలోంచి విడిపోతాం, ఆ పునర్జన్మ ఎటువంటి జన్మ మనకు రావాలి, ఎటువంటి జన్మ మనకున్న అర్హతను బట్టి ఎటువంటి జన్మ రావాలని ఇక్కడ మనం ప్రాణం పోయేటప్పుడే నిర్ణయింపబడుతుంది. ఆ రాబోయే శరీరాన్ని పట్టుకున్నాక ఈ శరీరాన్ని జీవుడు విడిచిపెడతాడు. ఈ శరీరాన్ని జీవుడు విడిచిపెట్టినప్పుడే పునర్జన్మ ఎలా ఉంటుందో మనకు నిర్ణయింపబడుతుంది. అది మనకి స్పెసిఫిక్ గా తెలియకపోవచ్చు. అంటే మళ్ళీ శవాలను మోయవలసి ఉంది. నీకు ఎంతకాలం అయితే వ్యక్తి భావన ఉందో అంతకాలం శవాన్ని నిలవలసిందే. అంటే దేవుడు అమృతిలో కావాలి, శరీరం ఉండగానే నువ్వు అమృతత్వం పొందాలి. ఎలా అంటే, అంటే కృష్ణుడు గీతలో ఏమో చెప్తాడంటే, నీకు బ్రహ్మానుభవం చిన్నతనంలో కలిగితే సరే సరే, లేకపోతే మధ్య వయస్సులో కలిగినా సరే సరే, లేకపోతే నీకు ముసలితనం వచ్చాక కలిగినా సరే సరే, కనీసం నీ ప్రాణం పోయింది అంటే నీ శరీరం ఏ రోజులైతే శవం అవుతాడో ఆ రోజులకి నువ్వు బ్రహ్మానం కలిగితే పునర్జన్మ నుంచి నువ్వు విడుదల పొందుతావు. శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన ఆనందానికి నువ్వు వారసులవుతావు అని భగవంతుడి గీతలో చెప్తాడు. అంటే ఇప్పుడు మనం గ్రహించవలసిందంటే ఈ స్టేట్ ని మనం పొందాలి. ఏ స్టేట్ ని మనం పొందాలి? దేహం మరణిస్తుంది. దేహం మరణించినప్పుడు దేహం నేననుకుంటున్నాను కాబట్టి నేను కూడా మరణిస్తానని అనిపిస్తుంది. అంటే వాడు మృత్యుడేనా అవుతున్నాడు. అమృతుడు అంటే ఎవడు, మృత్యుడేనవాడు అంటే ఎవరు? దేహం మరణించిన, దేహానికి మరణం రాకముందు మరణం లేని వస్తువుతో ఎవరైతే తాదాత్యం పొందుతున్నాడో వాడు ఆ పొంది ఉంటే దేహం మరణించినప్పుడు నాకు మరణం రావటం లేదు, దేహం మరణించిన తర్వాత కూడా నేను ఉంటాను, దేహంతో నాకు రవ్వంతో నిల్లంతో చెంతాటంతా కూడా సంబంధం లేదు, ఈ దేహానికి నాకు ఎక్కి సంబంధం లేదు, దేహం పోయినా నేను ఉంటున్నాను అనే సంగతి ఎవరికైతే తెలుస్తుందో, ఎవరికైతే అనుభవించే చేయండో వాడినే అమృతుడు అని పిలుస్తారు. అంటే అమృతత్వం పొందాడు, మరణాలని స్థితిని పొందాడని మన వేదాంత పరిభాషలో చెప్తారు. అటువంటి అమృతత్వం నీ హృదయంలో ఉంది, దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఉడికే మామూలుగా వసుదేవుడు గారు అర్థాలు చూశారంటే అవన్నీ కూడా నీ మనస్సు అంత నిజమో, నీ ఇంద్రియాలు అంత నిజమో, ఆదేవుడు కూడా అంతే నిజం. నిజమైన దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు చూడవయ్యా. దర్శనం చేయవలసి నీ హృదయంలో ఉన్న సత్పదార్థం నీ హృదయంలో ఉంది. అంటే నీకు ఆ హృదయమైన వస్తువును తెలుసుకోవడానికి డిసిప్లిన్ కావాలి, క్రమశిక్షణ కావాలి, మన నిగ్రహం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి. అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఎందుకంటే ఈ శరీరాన్ని మనస్సుని మ్యాక్సిమం ఉపయోగించుకుని, భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలను మ్యాక్సిమం ఉపయోగించుకుని లోపలటువంటి బ్రహ్మను తెలుసు, సాగులేని వస్తువును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. శరీరం యొక్క ప్రయోజనం అందుకోసమే, మనస్సు యొక్క ప్రయోజనం అందుకోసమే. దీనికోసం ఈ హృదయంలో ఉన్నటువంటి సత్య వస్తువుని సాక్షాత్కారం చేసుకోవడానికి నీకున్న ఇంద్రియాలని, నీకున్న శరీరాన్ని, నీకున్న మనస్సుని, నీకున్న విద్యని, నీకున్న ధనాన్ని, నీకున్న అవకాశాన్ని మాధ్యమం ఉపయోగించిన లోపల సద్వస్తువుని పొందడానికి ప్రయత్నం చేయి. అంటే దేహానికి మరణం రాకముందే మరణం లేని స్థితి పొందడానికి నువ్వు ప్రయత్నం చేయి. అంటే మరి రామకృష్ణుడు కాళికాదేవితో మాట్లాడేవాడు కదా, రామకృష్ణుడు భగవంతుడితో మాట్లాడేవాడు, అలాగే నాకు కూడా మాట్లాడాలండి అని భక్తులు మళ్ళీ ప్రశ్న అడుగుతాడు. ఏమంటాడంటే, మనం మీరు నేను మాట్లాడుకుంటున్నాం కదా, నేను మీతో మాట్లాడుతున్నాడా, మీరు నాతో మాట్లాడుతున్నారు, మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. మరి అలాగే దేవుడితో కూడా మాట్లాడవచ్చు అందులో ఆశ్చర్యం చెప్తారు. అన్ని ఏం ఆశ్చర్యం కాదు, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో, అలాగే అవసరమైతే దేవుడితో మాట్లాడచ్చు, రామకృష్ణుడు కాళికాదేవితో ఎలా మాట్లాడారు అలాగే మాట్లాడచ్చు, అలాగే చాగరాముగా రామచంద్రమూర్తి ఎలా మాట్లాడో అలా మాట్లాడచ్చు. కానీ ఆత్మ జ్ఞానం ఉండు, ఆత్మ వైభవం ఉండు, ఆత్మ సాక్షాత్కారం ఉండు, ఆ జ్ఞాన అమృతం ఉండు, అమృతానుభవం ఉండు, ఆ మానవులైన స్థితిని పొందు, ఆ స్థితి ముందు, ఆ మృగ స్థితి ముందు, ఆ సత్య స్థితి ముందు, ఆ గాలి స్థితి ముందు, ఎన్ని తీసుకట్లే, ఎన్ని రెండో పక్షం, ఎన్ని సెకండరీ, దాని ముందు ఎన్ని కింద మెట్లు, కింద మెట్లు, కింద మట్టిలు, ఎన్ని సాపేక్షక సత్యాలు, ఎన్ని వ్యవహారిక సత్యాలు, ఎన్ని సెకండరీ మాట్లాడచ్చు. త్యాగరాజు గారు రాముడితో మాట్లాడారు, మీరాబాయి కృష్ణుడితో మాట్లాడింది, రామకృష్ణ పరమేశ్వర కాళీదేవితో మాట్లాడారు, అలాగే మాట్లాడచ్చు. మీతో మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, అలాగే ధ్యాన బలం వల్ల, ఆ స్మరణ బలం వల్ల, ఆ భక్తి బలం వల్ల మాట్లాడచ్చు దేవుడితోటి. ఇదంతా నిజం కాదు, ఇదంతా కూడా వ్యవహారిక సత్యాలు, ఇది పరమ సత్యం కాదు, అంతిమ సత్యం కాదు, ఇది ప్రైమరీ ట్రూత్ కాదు, ఇది అల్టిమేట్ ట్రూత్ కాదు, ఇది మాట్లాడుకోవటం, ఈ విషయంలో మీరు మోసం పడద్దు. నేను దేవుడితో మాట్లాడాను, దేవుడు నాతో మాట్లాడేంటి, ఇటువంటి విషయాలతో మీరు మోసం పడద్దు. మీరు ఏదైనా దేవుడు వరమాడవచ్చు, ఆయన వరం మీకు ఇవ్వచ్చు, మీ దేహం ఎంతకాలం ఉంటుంది, ఎన్ని సెకండ్ అసలు వస్తువుని పొందితే కానీ మీరు అజ్ఞానంలోంచి బయటపడలేరు, అజ్ఞానంలోంచి బయటపడుకునే కానీ మీరు అసలు వస్తువుని పొందలేరు. మీరు సైన్యతో సాధన చేసుకుంటూ వెళ్ళాలి. మీరు మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, దానికి ఏమీ అభ్యంతరం లేదు. మరి దానికి మనోబలం కావాలి, మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, దానికి మనోబలం కావాలి, ధ్యాన బలం కావాలి, మనో నిగ్రహం ఉండాలి, స్వచ్ఛత ఉండాలి, ఆ మనిషి పరమ పవిత్రుడే ఉండాలి. దేవుడితో డైరెక్ట్గా నువ్వు రాముడితో కానీ కృష్ణుడితో కానీ మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, నువ్వు పరమ పవిత్రుడే ఉండాలి, యోగ్యుడే ఉండాలి. అటువంటి శక్తి నీకుంటే నువ్వు దేవుడితో మాట్లాడొచ్చు అని అభ్యంతరం లేదు. నువ్వు పరమ పవిత్రుడైతే, స్వచ్ఛత కలిగితే, అంటే ఇది ప్యూరిఫికేషన్ కనుక ఉంటే, మీకు ఏకాగ్రత కనుక ఉంటే నీ దేవుడితో మాట్లాడచ్చు. కానీ దానికి అభ్యాసం కావాలి. నీకు బల నువ్వు జ్ఞానాన్ని అభ్యాసం చేయగా చేయగా, మనోనిగ్రహాన్ని అభ్యాసం చేయగా చేయగా, ఆరోగ్య కాలంలో నువ్వు పరిశుద్ధతని, ఆ పరిశు ఆ పరిశుద్ధతని, పవిత్రతని, ఆ యోగ్యతను సంపాదించుకుంటే, రామకృష్ణుడు దుర్గతోటి కాళీతోటి ఎలా మాట్లాడడం నువ్వు కూడా ఎలా మాట్లాడవచ్చు అనే అభ్యంతరం లేదు. కానీ అసలు మీరు డిస్టినేషన్ విడిచిపెట్టద్దు, గోల్ విడిచిపెట్టద్దు. ఈ మాట్లాడాలి, కూర్చోటాలి, ఈ నుంచోటాలి, వరాలు ఇవ్వటం, వరాలు పుచ్చుకోవడం, ఇవన్నీ సెకండరీ రెండో పక్షం, అది మట్టికి మర్చిపోవద్దు. ఈ దీన్ని చూసి మీరు ఎంత నిజమని అనుకోవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ప్రారంభ దశలో మీరు ధ్యానం చేయండి, మీరు ధ్యాన బలం కావాలంటే ధ్యానం చేయండి, చేతులతో పూజ చేస్తాం, నోటితో జపం చేస్తాం, మనసుతో ధ్యానం చేస్తాం. అయితే మీరు పూజ చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన పవిత్రులు అవటానికి వస్తుంది, మీరు పరమ పవిత్రులు అవటానికి ట్రై చేయండి. అంటే పూజ చేసి వ్యక్తి భావన పెంచుకోకూడదు, జపం చేసి వ్యక్తి భావన పెంచుకోకూడదు, జపం చేసి చెప్పిన నాశనం చేయాలనే విషయం మర్చిపెట్టుకోండి. ఈ లోపలండి ఎవరైతే జపం చేస్తున్నారో, జపం చేసి జపం చేసి ఆ జపుని తొలగించుకోవాలి. అప్పుడు కానీ మీ హృదయంలో సత్యం మీరు గోచరించదు. అసలు జపము ధ్యానం ఎందుకంటే, ముందు లోపలన్న ఈశ్వరుణ్ణి మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఏ విషయాలు, ఏ గ్రహణతో అంతస్తులై ముందు మనం గ్రహించాలి. ఆ గ్రహించడానికి కొంత సూక్ష్మ బుద్ధి అవసరం, సటిల్ ఇంటలెక్ట్ అవసరం. అంటే మనం భగవంతుడు భగవదానందం పొందడానికి మనలో ఏ విషయాలు అడ్డస్తాయని మనం చూసుకోవాలి. అది చూసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుని సాధన తీరుకుంటే ఆ బలహీనతను తొలగించుకోవాలి. మన మైండ్ కి వాండరింగ్ కారణం ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఆ మైండ్ కి ఏ కారణం వల్ల మైండ్ కి వాండరింగ్ వస్తుందో ఆ కారణాన్ని తొలగించుకోవాలి. నీ బలజనతో నువ్వు తొలగించుకుంటే వస్తువు నీకు తనంతర తానుగా నీకు వ్యక్తమవుతుంది. అయితే లోపలంగా వస్తువు ఎంత ఏకంగా ఉందో, ఎంత నిర్మలంగా ఉందో, ఎంత నిశ్చలంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత సూక్ష్మంగా ఉందో, నువ్వుతో నీ బుద్ధితో ఎంత సూక్ష్మాది సూక్ష్మం అవ్వాలి, అంత పవిత్రమైన బుద్ధి అవ్వాలి. అంటే అర్థం నిర్మలంగా ఉన్నప్పుడే మన ముఖం అందులో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా నీ బుద్ధి స్వచ్ఛంగా ఉన్నప్పుడు, నీ బుద్ధి నిర్మలంగా ఉన్నప్పుడు, నీ బుద్ధి ఏకంగా ఉన్నప్పుడే నీ హృదయంలో నా వస్తువు నీకు గోచరిస్తుంది. ఏదైనా సత్కర్మ చేసినా, స్వార్థం లేకుండా ఏదైనా పనిచేసినా, ఏదైనా సత్కర్మ చేసినా, ఆ సత్కర్మ చేసి గర్వం తెచ్చుకోవద్దు. సత్కర్మ నీకు వినయం నేర్పాలి. సత్కర్మ కనుక నీవు అవినయం నేర్పకూడదు. ఒక ఏదైనా మంచి పని చేస్తే మంచి పని, ఆ మంచి పని నీకు వినయం నేర్పాలి, కానీ అవినయం నేర్పకూడదు. అది వినయం చాలా ముఖ్యం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో వినయం చాలా ముఖ్యం. అది షిరిడీ సాయిబాబా చెప్తా ఉంటారు, ఒకటి శ్రద్ధ, రెండు సహనం. షిరిడీ సాయిబాబా దేవాలయాలు రెండు ఎక్కడ చూసినా ఉంటాయి. ఒకటి శ్రద్ధ, రెండు సహనం. సహనం లేకుండా మనిషి యొక్క లోతులు పెరగవు. ఈ సహనం లేని వాళ్ళు మనుషులు ఏ తలంపులు వస్తుందో తలంపు బుచ్చుకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా బతికేంటి జ్ఞానం అంటే, ఇక వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మన స్నేహితులు, వీళ్ళు విరోధులు, లేదా మన తోడుకోవడం మంచిది కాదు, మన అత్తగారు మంచిది, ఏదో వేరే తలంపులు వస్తూ ఉంటాయి. మనకి పనికొచ్చే తలంపుల కంటే పనికిరాని తలంపులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ స్థానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, శ్రద్ధ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఆ తలంపును పట్టుకుని ఆ తలంపు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతారు. సినిమాకి వెళ్ళమంటే ఈ శరీరాన్ని ఆ తలంపు తీసుకెళ్లి సినిమాకి అక్కడ వస్తుంది. ఎవరైనా ఆ తలంపు ఎవరైనా పోట్లాడమంటే పోట్లాడుతుంది. కొంతమంది మాట్లాడితే వాళ్ళు మాట్లాడితేనే పోట్లాడ ప్రారంభమవుతుంది. అంటే ఈ స్థానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ తలంపు వస్తే తలంపులు కూడా వెళ్ళిపోతారు, ఏ కోరిక వస్తే కోరిక వెళ్ళిపోతారు. మనం మాట్లాడే మాట, ఈ మాట మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదని సహనం లేని వాడికి తెలుసు. ఆ మాట మాట్లాడకూడని మాట మాట్లాడేస్తాడు. ఇంకా వాళ్ళు సహనం లేకపోవడం గుర్తు. నీకు సహనం లేని వాడికి లోతులు పెరగవు. ఇది బాగా అర్థం చేసుకుని, సహనం లేని వాడికి లోతులు పెరగవు. వాడు పైపై దీనికి ఈతలు పడతా ఉంటాడు, మీకు పైపోయిన ఈతలు పడతా ఉంటాడు. పైపోయిన ఈతలు పడితే వాడికి లోపల వస్తువు తెలియదు. లోపల వస్తువు ఎవరు తెలుస్తుంది, లోపల దిగిన వాడికి తెలుస్తుంది. ఆ లోతులు ఎవరు పట్టిస్తారో సహనం పట్టిస్తుంది. అంటే నీ జీవితంలో సహనం నుంచి పెట్టద్దు. ఇక సహనం రావాలంటే తప్పక నన్ను ప్రాక్టీస్ చేయి. ఏదో లేదంటే ఏదో అతను లేడర్ సైడ్ అతను రాను ప్రాక్టీస్ చేసుకుంటాడు. డాక్టర్ ఏదైతే మెడిసిన్ ప్రాక్టీస్ చేసుకుంటాడు. వసీ లేదు రాను ప్రాక్టీస్ చేసుకుంటాడు. అలాగే మనం సహనాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, తత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ తత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు లోతులు పెరుగుతాయి. మనం పైపోయి ఇస్తూ ఉంటాం అనుకోండి, చెవులు ఆకలి పడిపోయిన వచ్చి ఎలా తెలుస్తుంది? ఎక్కడో మన ఉదయంలో ఈ పంచకోశాలకు దాటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఈ కోశాలన్నీ దాటిన తర్వాత ఎక్కడో లోచులు, మన ఉదయం యొక్క లోచులు, లోయలో ఉన్న వస్తువు ఆ సద్రస్సు పైపైన ఇదే వాళ్ళకి ఈ బొమ్మలకు ఏం తెలుస్తుందండి? ఎవరైనా పొగిడితే ఇలా ఉండిపోతాం, ఎవరైనా విమర్శిస్తే ఇలా అయిపోతాం, బలిలాగా అయిపోతాం. నీకు సార్ నీటి జ్ఞానం ఏంటి? జ్ఞానం ఈ పద్ధతి మనుషులకు జ్ఞానం రాలేదా సార్? నీ ప్రవర్తన నిజం కాదు, నీ విమర్శలో నిజం కాదు, ఇవన్నీ డస్టే. అయితే ఈ చిన్న చిన్న విషయాలు ఏ విషయం వస్తే ఆ విషయం పట్టుకుని ఎవరైనా గతంలో మేము ఏదైనా చిన్న పెద్ద మాట అంటే చిన్న అదే తీర్పు తింటా మాట అన్నారా, మాట అన్నారా ఇంక మీరు లోపల ఆ మాట కూడా మీరు చెబుతాండి, ఇంక మీరు లోపలికి ఎక్కడికి వెళ్తారండి? ఆ మాట కూడా మీరు పరిగెత్తుకు వెళ్ళిపోతాంటే మీకు మీ ఊపిరిగా జరుగుతాయి. సాధకులు ఏం చేయాలంటే జరిగిపోయిన గొడవలన్నీ వదిలేయాలి. జరిగిపోయిన గొడవలన్నీ ముందే తీసుకో పక్కన పెట్టాలి. జరగబోయే విషయాల గురించి ఊహించకూడదు. ఎవరికింగ్ హ్యాపీనెస్ మీరు చూడండి. ఈ రోజు మేము నరసాపురం ఉన్నారు, కానీ అక్కడ మనం దేవరాం ఉన్నాం, విష్ణుపురంలో ఉన్నాం. ఈ దేవరాం కాదు, విష్ణుపురం. బీవీ రాజు గారు దీనికి విష్ణుపురం అని పేరు పెట్టారు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మనం 24 గంటలు ఆలోచించడం వల్ల ఒక గంట ఆలస్యంగా చనిపో, ఒక గంట ముందుగా చనిపో. మన శరీరానికి చావు ఎప్పుడు రాసిందో అప్పుడు చావు వస్తుంది. ఏ రోజున ఎప్పుడు కంగారు పడినంత మాత్రం కానీ ఆ శరీరానికి చావు రాదు. ఇంకా జీవించాలన్నంత కాలంలో నేను పెరమంటే శరీరం ఉండదు. అంటే ఏ రోజు నేను ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరగాలో, ఉదాహరణకి ఈ రోజున నేను నర్సాపురంలో ఉండాలి కానీ విష్ణుపురంలో ఉన్నాం, నా ప్లానింగ్ ప్రకారం నేను నర్సాపురంలో ఉన్నాం అనుకున్నది, నర్సాపురం ఉన్నది విష్ణుపురం, ఇది ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అంటే మీరు ఈ మనస్సు ఎటుపునిస్తుంటే దేనికైనా పైపులను ఏదకండి, అది విషయం ఏదో విషయం జ్ఞాపకేస్తా విషయం చుట్టూ పరిగెత్తకండి, వారు మంచివారు ఇటు ఇటు చెప్పగారు ఇటువంటి జడ్జిమెంట్లు ఇవ్వకండి, దానివల్ల మీ మనసు బాహ్యమకానికి వచ్చేస్తుంది. వారు మంచివారు మీరు చెప్పగలరు అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. అంటే మీరు చిన్నపని కూడా పెద్ద మనసుతో చేయండి, మీరు తొందరగా బాగుపడతారు. ఆ పని చిన్నదైన పెద్ద హార్ట్, పెద్ద హృదయంతో, పెద్ద మనస్సుతో, పెద్ద భావనతో, పెద్ద సంకల్పంతో ఈ చిన్న పనులు మీరు చేస్తే తొందరగా పవిత్రులు అవుతారు. చిన్నపిల్లని అత్యంతగా చేయకూడదు, బాగా చేయాలి, పెద్ద మనసుతో చేయాలి. అంటే మనం ఇక్కడ మనస్సు ముఖ్యం, మీరు ఏ పని చేస్తున్నారన్నది ముఖ్యం కాదు, ఆ పని చేసేటప్పుడు మీ తలంపు ఎలా ఉంది, మీ భావన ఎలా ఉంది, దాన్ని బట్టి భగవంతుడు మీకు మార్పులు వేస్తాడు, అది మర్చిపోవద్దు. మీరు ఇప్పుడు ఎవరో నేను పని చేశాను, పని చేస్తే నాన్నగారు ఏదైతే పని చేశారనుకుంటున్నారు, దాన్ని బట్టి నాకు భగవంతుడు మార్చలేడు. నాన్నగారు ఆ పని ఎందుకు చేశారు, ఆ మాట ఎందుకు మాట్లాడారు, అలా మాట మాట్లాడుతున్న మాట్లాడడానికి నాన్నగారు తలంపు ఎలా ఉంది, లేకపోతే నాన్నగారు అక్కడ గోడ కట్టించారో, గోడ కట్టించినట్టు నాన్నగారు ఏ ఉద్దేశంతో గోడ కట్టించారు, ఆ తలంపును బట్టి హృదయం బట్టి మాట్లాడతాడు కానీ భగవంతుడు కేవలం బాధ్యత చేసే పనిని బట్టి కాదు. పొందన ఆ పని చేసినప్పుడు తలంపు ఎలా ఉంది, ఆ భావం ఎలా ఉంది, దాన్ని బట్టి మనకు మార్పులు పడతాయి. అంటే మీకు అభ్యాసం అనుకుంటారని దారి తీస్తుంది, మీ అభ్యాసం చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి, లేదు కంగారు పడద్దు, మీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి, భగవంతుడి అనుగ్రహం వస్తుంది, నువ్వు చేస్తున్న కృషి కృపను తీసుకొస్తుంది. నేను కంగారు పడద్దు, ఎవరు పడద్దు, కంగారు పడద్దు, నువ్వు తప్పనిసరిగా నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అభ్యాసం విడిచిపెట్టద్దు, వైరాగ్యం విడిచిపెట్టద్దు. అసలు మనకి పరిపూర్ణమైన వైరాగ్యం ఉంటే మన మనసు చెలించదండి, వైరాగ్యం లేకపోతే మన మనసు చెలించడమే కారణం. చాలా మంది మన మనసు కుదువగలేదండి, మన మనసుకి చేపలను ఎక్కువగా ఉందని చెప్తా ఉంటారు. అదే వైరాగ్యం ఉన్నాడు మనసు చెలించదు, వైరాగ్యం లేని వాడితే మనసు చెలుస్తుంది. రమణ మహర్షి ఒక మాట చెప్పారు, మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, మన మనసును కదలమంటే కదలటం లేదు. పరిపూర్ణమైన వైరాగ్యం వాడికి అసలు మనసులో చేపలే ఉండదు, మనసులో వాండరింగ్ ఉండదు, పరిపూర్ణమైన వైరాగ్యం వాడుతుంది. అంటే పరిపూర్ణమైన వైరాగ్యం వాడికి వన్ డే ట్రాఫిక్ లాగా అభ్యాసం కూడా బాగా సాగుతుంది. భగవంతుడు చెప్పాడు, మీ శ్వాస ఈ ముక్కులో దారి ఎంతకాలం వచ్చి తిరుగుతూ ఉంటుందో ఆ రెండు అభ్యాయాలు రెండు విడిచిపెట్టొద్దు అన్నాడు. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం, ఈ రెండుని విడిచిపెట్టండి. మీ కుడుకన్న కావాలా ఎడంకన్న కావాలంటే ఏంటి, మన కుడికన్న కావాలా ఎడంకన్న కావాలంటే రెండు కళ్ళు కావాలి. మా కుడికన్న అక్కర్లేని ఎడంకన్ ఉంటే సరిపోతుందని ఎవరు అనరు. అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధికి రెండు చాలా ముఖ్యమైన భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. అభ్యాసాన్ని వైరాగ్యాన్ని ముక్కలో కావడం నుంచే అభ్యాసాన్ని వైరాగ్యాన్ని విడిచిపెట్టకు. నువ్వు తప్పనిసరిగా ఈ జన్మలోనే తరిస్తావు, అందులో సందేహం లేదు, కానీ పట్టుదల ఉండాలి. ఎంచుకోవడం కాదు, పట్టుదల ఉండాలి. అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల నువ్వు తరిస్తావు. అంటే నీకు తన సత్యాచార విశక్షణ జరుగుతుంది. కొంత అభ్యాసం చేస్తూ కొంత నేతను పెంచుకుంటూ, నీ తిరుగుచేతలు పెంచుకుంటూ, నీ తలకాయను పెంచుకుంటూ, అంటే కొంతమంది యాంత్రికంగా పనిచేస్తాను. అలాగే ఏదైనా పని చేసినప్పుడు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి, ఎలా చేయాలని తెలుసుకుని చేయాలి పని. మనిషి సొంత బుద్ధి విడిచిపెట్టకూడదు, అనుకరణ పనికిరాదు. మీ పద్ధతిలో మీరు జీవించాలి, కానీ ఎవరో ఏదో రకంగా జీవిస్తున్నారో మనం అలా రకంగా జీవించలేము. కొంతమంది రోజుకు 10 గంటలు చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి నిద్రపోతే గంటలో నిద్రపోద్రేస్తున్న వాడు. మీరు ఎవరైనా మిమ్మల్ని చిన్న మాట అంటే మీకు రాత్రి నిద్ర పట్టదు. కొంతమంది రోజుకి 10 అర్చలు చేసి సాయంత్రం పడుకునే వెంటనే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళు దానికి అదే అకష్టమయ్యారు వాళ్ళు. అందుకని ఎవరిలో ఆ రకంగా జీవిస్తున్నారని మనం జీవించలేం. మన పద్ధతిలో మనం ఉండాలి, మన పద్ధతిలో మన అభివృద్ధిలో రావడానికి కృషి చేసుకోవాలి. అంటే మీకు కొంత జ్ఞాన బలం ఉంటే, కొన్ని జ్ఞానం చేస్తాంటే, సత్పురుషుడు సహవాసం చేస్తాంటే, నువ్వు చేయగలిగినంత మంచి చేత మంచి కర్మ చేస్తాంటే, మంచి పని చేస్తాంటే, నువ్వు చేయగలిగినది బీగుడ్డు దూగుడ్డు బీగుడ్డు దూగుడ్డు ఇదే స్వామి శివానంద గారు శ్లోగన్. నువ్వు మంచిగా ఉండు, మంచి చెయ్యి అని ఇంకో మాట చెప్పాడు శివానంద గారు. మంచి చేయటంటే మంచిగా ఉండటం కష్టం, బీగుడ్డు దూగుడు మంచిగా మంచి మంచి చేయటంటే చెప్పి మంచిగా ఉండటం కంటే, నువ్వు గుణాతీతుడుగా ఉండటం కంటే, నువ్వు గుణాతీతుడుగా ఉండటం, స్థితప్రజ్ఞుడుగా ఉండటం, ఒక మంచివాడిగా ఉండటం, లేదా ఒక జ్ఞానిగా ఉండటం చాలా కష్టం. ఒక మంచి పని చేయటం, మంచి పని చేయటం మంచిది, ఎందుకంటే గుణాలకు అతీతంగా ఉండటం మంచిది, మా ఉండటం కష్టం, మాయకు అతీతంగా ఉండటం కష్టం. అంటే ఆ కష్టం అంటే నువ్వు దిగుబుద్ధి కష్టం, దూబుద్ధి కంటే స్వామి శివానంద గారు రిపీటెడ్ గా చెప్పేవారు. అంటే నువ్వు మంచి చేయగా 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 ఆ లోపలన్న బంగారం, మంచిది బంగారం అది నీకు దొరుకుతుంది. నువ్వు బయట మంచి సత్కర్మలు చేస్తాంటే లోపల సద్వస్తువు నీకు తెలియచేయక సత్కర్మ నీకు సహకరిస్తుంది, నువ్వు మాట్లాడే మంచి మాట సహకరిస్తుంది, ఇతరులు క్షేమం కోరడం వల్ల కూడా నీకు లోపలటువంటి సదోదయం, నీకు సదోదయం పెరుగుతుంది, సదోదయం పెరిగినప్పుడు సద్వస్తువు కూడా నీకు గోచరం అవుతుంది. నీకు జ్ఞానబలం పెరుగుతాంటే, ఏకాగ్రత పెరుగుతాంటే, సహవాసం సత్పురుషుద్ధుడు సహవాసం పెరుగుతాంటే, ఓహో ఇదే ఏది నిజం ఏది నిజం కాదు, ఏది సత్యం ఏది సత్యం కాదు, ఏది శాశ్వతంగా ఉంటుంది ఏది శాశ్వతంగా ఉండదు, మనం ఏదో మెరుపును చూసి ఆకర్షణకు లోనవుతున్నాయి, ప్రపంచంలో ఆకర్షణ ఉన్నాయి, ఈ ఆకర్షణకు లోనైతే మనం జీవితంలో ఏం సాధించగలం అని మీరు మీకు ఆలోచన ప్రారంభమవుతుంది. జ్ఞానబలం వల్ల సత్పురుషుడు సహవాసం, మనం ఏమి స్వీకరించాలి, దేన్ని విడిచిపెట్టాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడకూడదు, ఎప్పుడు కూడా ఎవరితో ఎవరితో మాట్లాడేప్పుడు చులకనగా మాట్లాడకూడదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎవరితో మాట్లాడిన సరే చులకనగా మాట్లాడకూడదు. చులకనగా మాట్లాడితే మీకు రజో వాడికి మీరు మాట పడ్డవాళ్ళకి నష్టాలు మీరు రజోగుణం పెరిగిపోతుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను కల్పనలో రిపీటెడ్గా మీకు ఇదే చెప్తాను, మానవుల్లో దోషాలు జరగడానికి ఒకటి రజోగుణం తమోగుణం. ఆ దోషాలు తగ్గించాలంటే సత్వగుణాలను ఆశ్రయించాలి. సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే అది బుద్ధిలోని దోషాలు తగ్గుతాయి. బుద్ధిలోని దోషాలు పెంచేది రజోగుణం తమోగుణం, బుద్ధిలోని దోషాలు తగ్గించేది సత్వగుణం. ఆ సత్వగుణం ఏం చేస్తుందో బుద్ధిలోని దోషాలు తగ్గించి తగ్గించి నీ హృదయంలో జ్యోతిరేపు, నీ హృదయంలో వెలుగులేపు, నేను ఐక్యపరిచి చక్కగా గొప్పకుంటుంది. అది సత్వగుణం చేసింది. సత్వగుణం మహాత్మా గాంధీ గారిలో మనం నేర్చుకున్నాం. మహాత్మా గాంధీ గారిలో మనం సత్వగుణం నేర్చుకోవాలి. పరిస్థితులు ఆయనకు ప్రతికూలమైన సత్వగుణాన్ని విడిచిపెట్టలేదు. జీవితంలో ఎన్నో అనుమానాలు భరించినా ఆయన సత్వగుణాన్ని విడిచిపెట్టలేదు. ఎన్నో సన్మానాలు వచ్చినప్పుడు అందరూ సత్వగుణంగానే ఉంటారు, కానీ అవమానాలు భరించినప్పుడు కూడా గాంధీజీ ఎప్పుడు సత్వగుణం విడిచిపెట్టలేదు. కానీ రజోగుణం ఉన్న వారి మధ్యలో ఉంది కూడా, మీరందరూ నా సత్వగుణానికి హాని చేస్తున్నారేమో కూడా అనుకోకుండా నా సత్వగుణాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు. అది గాంధీజీలో ఉన్న గొప్పతనం. అంటే సత్వగుణం ఉన్నవాడు లక్ష మందిలో కూర్చుంటే వాడు ఒంటరిగా నేను అసలు ఉన్నాననిపిస్తున్నారు వాడికి. సత్వగుణం ఎవరికైతే ఉందో వాడు లక్ష మందిలో కూర్చుంటే వాడికి ఏకాంతవాసం ఉంటుంది అతను. అది సత్వగుణం గొప్పగా. అయితే ఒక ఇంటికి సహనాన్ని నువ్వు పెంచుకోవాలి, శ్రద్ధను పెంచుకోవాలి. నీ శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ వల్ల అన్నీ వస్తాయి. శ్రద్ధ వల్ల రాను చేయలేదు, శ్రద్ధ వల్ల అన్నీ వస్తాయి. నువ్వు దీని రాజు వస్తానండి ఆయన ఈ పనులన్నీ మరి అది శ్రద్ధ వల్ల వచ్చినాయి. ఆయన సంకల్పం నుంచి నీ బిల్లుగా ఆయన సంకల్పం నుంచి వచ్చినాయి, ఆయన శ్రద్ధ వల్ల వచ్చినాయి. ఈ దేవాలయం ప్రాంతంలో వాళ్ళ దేవాలయం పక్కన కోడవెళ్ళి కుమిగడల్లి ఈ ప్రాంతాన్ని ఏదో అభివృద్ధి చేయాలనుకుని ఆ అభివృద్ధి చేయాలని చిన్న సంకల్పంలో ఉంటే 60 ఎకరాల పొలం వచ్చింది, బీఫార్మసీ కాలేజీ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది, పాలిటెక్నిక్ వచ్చింది, డెంటల్ కాలేజీ రాబోతుంది, ఏంటి చిన్న సంకల్పంలో ఉంచి చిన్న మర్రి వచ్చినోళ్ళలోంచి పెద్ద చెట్టు వచ్చేస్తుంది. మరి వ్యక్తి ఎంత ఉంది మీరు చూస్తే ఎంత ఉంటుంది, దాన్ని భూమిలో సాగు పెట్టండి వచ్చేస్తుంది. కొన్ని 100 మంది చెట్టు నేడో కూర్చోవచ్చు. అలా జీవరాజు గారికి వచ్చిన చిన్న సంకల్పం నుంచి వేలాది మంది చదువుకుంటున్నారు, 100 మందికి ఉద్యోగాలు తెలుసుకుని ఆయన నీళ్ళలో ఎంతో మంది బతుకుతున్నారు. ఇది విశేషం. ఈ ప్రాంతాన్ని విద్యారంగంలో మనం అభివృద్ధి చేయాలనే సంకల్పం నుంచి వచ్చిన ఈ నేళ్ళని అంతకు మీకు అక్కడ సత్యం సత్యం అసత్యం దీన్ని యాక్సెప్ట్ చేయాలి, దీన్ని రిజెక్ట్ చేయాలి, ఇది తీసుకోవాలి, విడిచిపెట్టవలసింది అనే దీన్ని విశేషం మీకు జరుగుతుంది. ఒకదానికొక వైరుధ్యం గల అంశాలతో నీకు నిండి ఉన్నప్పుడు సత్యాన్ని పట్టుకుని ఉండటంలో మీకు సత్యమే, సత్యం అంటే ఏమిటి మీకు ముందు అర్థం కావాలి. సత్యం అనేది ఒక రూపానికి ఒక నామానికి పరిమితం అండి కదా, అంతగా మీకు సత్యం. సత్యం లేని లేని చూడంటే లేదు. ఒకసారి రామచరిత్ర స్వామి ఉండారు, వారి ఇంటిపైన కూర్చుని ఆయనకు లెక్కలంటే ఇష్టం. ఒకసారి ఇంటిపైన అంటే పెంకుటీలు, ఆ పెంకుటీలు పైన కూర్చుని లెక్కలు చేసుకుంటున్నాడు. లెక్కలంటే బాగా ఇష్టం స్వామి రామచరికి. అంతా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే అంటున్నాడు రామచరి ఆ ఇంటిపైన కూర్చుని. ఎవడో ఒకడు ఏమన్నాడంటే ఏమైనా అంతా బ్రహ్మమే కదా చూద్దాం, అంతా బ్రహ్మం ఏంటి అంటే చూద్దాం, ఆ పై నుంచి కింద పుడుకు అన్నాడు. అంటే కాళ్ళు ఉరికే చూచాను కూర్చున్నాం. ఇప్పుడు ఇంటిపై కూర్చున్నాడు రామచర్ద, ఇంటిపై కూర్చుని లెక్కలు చేసుకుంటూ ఏదో అనుకుంటున్నాడు మధ్య మధ్యలో అంతా బ్రహ్మమే, అది తప్పించి ఏమీ లేదు. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్ బై రిలీజన్. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది రిలీజన్. ఎవరు అనుకుంటున్నాడు మాట్లాడి కూర్చుని లెక్కలు చేసుకుంటూ, లెక్కలు చేసుకుంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే అంతా బ్రహ్మమే అంటున్నాడు కదా, పైకి చూసారి కింద కూడుకున్నాడు. అంటే కింద కూడితే కాళ్ళు ఇరిగితే చూసి సంతోషంగా అది రామచర్తన్నాడు. మరి అంతా బ్రహ్మమని నేను చెబుతున్నాను కదా, బ్రహ్మను ఏడుతాడు చూపించి నేను ఎదుగుతానన్నాడు. అంతా బ్రహ్మమని నేను చెబుతున్నాను, ఈ పెంగిటిని పైన బ్రహ్మం కింద నేను చెబుతున్నాను, బ్రహ్మను ఏడుతాడు చూపు నేను ఊరుతాను వాళ్ళు కిందకన్నాడు. అది మాస్టర్ జీనియస్ రామచర్త. అంటే మీరు ఎందుకన్నాడంటే పై నుంచి కింద కూడుకునే ఆ కాళ్ళు ఉంటాము చూసి సంతోషంలో. నేను వెళ్ళడానికి నేను పై నుంచి కింద కూడుకుతాను జంప్ చేస్తాను అభ్యంతరం, బ్రహ్మను వేరు చేయడానికి మీరు చూపించాలి కదా. అంతేత దేహం మరణించక ముందే బ్రాహ్మణి వచ్చిన వాడికి గోరింగ్ లేదు, కన్నింగ్ లేదు. దేహం మరణించకుండా బ్రాహ్మణ స్థితి, దేహం మరణించక ముందు వాళ్ళు బ్రాహ్మణ స్థితి రాలేదనుకోండి, గోయింగ్ ఉంది, కన్నింగ్ ఉంది, ఇతర లోకాలు ఉన్నాయి, నరక లోకాలు ఉన్నాయి, స్వర్గ లోకాలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం అనుభవించవలసింది. అంటే బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి ఇంకా ప్రయాణం లేదు. ప్రయాణం ఎందుకు లేదు, అంతటా తాము ఉన్నాను పండుగ అనుభవం ఉంటుంది, అతనికి గోయింగ్ లేదు, కన్నింగ్ లేదు. సర్వత్వం అంతే, అంతటే తాను వాడు ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వస్తాడు. ఈ సత్యాన్ని పట్టుకుని ఉండటం వల్ల ఇంకా సాక్షాత్కారం కాలంలో స్ఫురింప చేసి అవరోధాలను ఆత్మవిచారం కలిగిస్తుంది. విచారణ చేయవయ్యా, నువ్వు ధ్యానం చెయ్యి, విచారణ చెయ్యి. లోపల ఉన్న నిజం నీకు తెలిసినా ఉంది, తెలియకపోయినా ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, అది నీకు తెలిసినా ఉంది, నీకు తెలియకపోయినా ఉంది, నువ్వు దాన్ని ప్రత్యేకంగా పనిపెట్టక్కర్లేదు. అది ఆ నిజాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు స్వచ్ఛత వస్తుంది, శ్రేష్ఠత వస్తుంది, సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది. అది నీకు అందుబాటులో వేరేస్తూ అసతం కదా, ఇది నీకు బాండేజ్ తప్పదు. నీకు ఆ విషయాన్ని, ఆ లోపల నిజాన్ని ఎంతకాలం అయితే తెలుసుకోలేదు అంతకాలం నీకు బాండేజ్ తప్పదు, శ్రావణి తప్పదు, నీకు ఎంతకాలం ఫ్రీడమ్ ఉండదు. ఏ వస్తువుతో స్వతంత్రమైంది ఆ వస్తువును తెలుసుకున్నప్పుడు నీకు ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ పొంది నేను, ఫ్రీడమ్ పొంది అనుమాను. ఈ రెండు నీకు రావాలంటే లోపల నిజం తెలుసుకుని తీరవలసింది, ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. అయితే దాన్ని తెలుసుకునే విధానంలో నీ ప్రక్రియ, నీ ఏ పద్ధతుల్లో ప్రయాణం చేసి నీకు ఏ ఇష్టమైతే ఆ ఇష్టం ఆ మార్గంలో ప్రయాణం చేసి దాన్ని పొందు. నీ జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, లేకపోతే నామ జపం చెయ్యి, లేకపోతే భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, లేకపోతే విచారణ మార్గంలో ప్రయాణం చెయ్యి. ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినప్పుడు పొందవలసింది అక్కడ ఉంది. చివరి విషయాల మీద, చివరి గొడవల మీద నీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. అసలు ఇంకోటి ఇంగ్లాండ్లో స్థానిక ఉంది, నీ స్నేహితుడి పేరు నాలుగు పేర్లు చెప్పి నువ్వు ఎటువంటి వాడు నేను చెప్తాను. నువ్వు ఎటువంటి వాడంటే ఎవరు చెప్పడు. నువ్వు స్నేహాలు చేసే పది పేర్లు చెప్పి దాన్ని బట్టి నువ్వు ఎటువంటి వాడని నాకు అంచనా అవుతున్నాను. అంటే మనం చేసే స్నేహాలను బట్టి మన స్వభావం ఎటువంటిదో మనం తెలుస్తూ ఉంటాం. తిరిగి తగ్గేవాడు చెన్నకి వెళ్తాడు, గోడ కట్టేవాడు పైకి వెళ్తాడు. మనం పతనమైనా అభివృద్ధి వస్తున్న మనం చేసే స్నేహాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో దూరంగా ఉండాలి. ఆ విచక్షణ నీకు పెరుగుతుంది, ఆ డిస్క్రిమినేషన్ పెరుగుతుంది. నీకు ఏమి విడిచిపెట్టాలో, ఏమి స్వీకరించాలి అనేటువంటి విచక్షణ నీకు, ఆ లోపల పెరుగుదలకు నీకు వివేకం కూడా పెరుగుతుంది. నువ్వు వివేకంగా జీవించగలుగుతావు. అంటే నువ్వు ధ్యానం చేయటం వల్ల, విచారణ చేయటం వల్ల, హోలీ కంపెనీ వల్ల బాగా జీవించగలుగుతావు. ఎలా జీవించగలుగుతావు, ఏ ప్రవర్తనలో జీవించగలుగుతావు. రోజు యొక్క లోచనాలు కూడా సద్వస్తు నువ్వు చేతికి అందుతుంది నీకు, అప్పుడు దాని తాలూకు సుఖం కూడా నీకు తెలుస్తుంది. అంతవరకు నువ్వు ప్రయాణం ఆఫ్ చేయొద్దు, నీ సాధన విడిచిపెట్టద్దు. సాధనలో శ్రద్ధ అవసరం. శ్రద్ధ లేని వాడికి సాధించి, శ్రద్ధ లేని వాడు ఏమి సాధించలేడు, భౌతిక విషయాలు కూడా ఏమి సాధించలేడు. ఇందాక ఎవరో మన మురళీ కృష్ణగంధరాజు గారు అని అంటున్నారు, మా దేవుడిని విసిగొచ్చేసి, మా దేవుడిని విసిగొచ్చి పని మన అవ్వదు, ఇంకా మన వల్ల అవ్వదని విడిచిపెట్టేసిన పనులు కూడా బీవీ రాజు గారు కష్టపడి కష్టపడి తోని తోని ఆ పని సాధించగల శక్తి బీవీ రాజు గారికి ఉందంటున్నారు. మార్నింగ్లో నా పక్కన కూర్చున్నట్టు ఎవరో మన గంగరాజు గారు అని, ఎవరో కృష్ణ గంగరాజు గారు అంటున్నారు, నాకెప్పుడు ఇద్దరం కలిసి మేము కొన్ని పంచి పనులు చేశామండి, చేద్దాం నాకు విసుగొచ్చిందా పని వదిలేసామని అవ్వదని నీ శ్రేషన్ పలుగులు విసుగు లేకుండా అహంకారం పెట్టుకోకుండా గర్వం పెట్టుకోకుండా అంతకంటే ఎవరితో మాట్లాడే వెళ్ళి తనకంటే స్థాయి ఉన్న తక్కువ మనిషి అయినా అతని దగ్గరకు వెళ్ళి మాట్లాడే పని సఫల కోసం చూసుకునే శక్తి దీనికి రవిగారి దగ్గరకు ఉందండి. నేను ఎదురేసిన పనులు కూడా ఆయన సాధించారు ఆయన గంగరాజు గారు చెప్తున్నారు. ఆయన ఇప్పుడే పట్టుదల ఆ సహనం ఆ శాంతి నిజమే అక్కడ మన ఎవరైనా శాంతి ఉందనుకోండి మన పరిస్థితి అనుకూలంగా లేకపోయినా మనం ఏం చేస్తాం బాబు. మన హృదయంలో ఉన్న శాంతి మనకు దొరికిందనుకోండి పరిస్థితులు మనకు అనుకూలంగా లేవనుకోండి అదృష్టం లేదు దురదృష్టం మనం వెంచాడుతుందనుకోండి బాహ్య పరిస్థితులు కానీ బాహ్య సంఘటన కానీ మనం ఏమి చేయలేదు మన హృదయంలో ఉన్న శాంతి మనకు దొరికినప్పుడు. నా హృదయంలో శాంతి ఉంటే నేను మాట మీకు నిర్మలంగా ఉంటాను. నా హృదయంలో శాంతి ఉంటే నేను అని కూడా పది మందికి ఉపయోగపడితే నేను చేయగలను. లోకంలో ఉన్న అలవలకి కారణం లోకంలో ఉన్న అలవలకనే కారణం ఈ రోజు పేపర్లో చూసి అలవలంటే కారణం మానవుల్లోని అశాంతి కారణం. మానవుల్లోని అశాంతే లోకంలో అలవటమే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నక్షత్రంలో ఎక్కడి నుంచి వచ్చారు ఉద్యోగాలు లేక అశాంతి గురి ఆ బ్రాకప్ సరైన పరిస్థితి వాళ్ళ బ్రాకప్ లేక వాళ్ళు మనమే నష్టపోయించాం. చాలామంది చదువుకుని ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు నష్టపోయించలే వెళ్ళిపోయారు. అశాంతితో బాధపడే వాళ్ళందరూ నా చేతిలో వెళ్ళిపోతారు. ఆ లేపం సరిగ్గా పని చేయక అంటే ఆత్మ ఇంత సార్ అంటే నీ లోపల నీ సత్యం అండి లోపల ఉన్నాయా నీకు తెలిసిన ఉందా నీకు తెలియకపోయినా ఉంది నీ లోపల నీ లోపల ఉదయంలో ఒక నిజం లేకపోతే రాముడికి తెలియదు కృష్ణుడికి తెలియదు వశిష్ఠుడికి తెలియదు ఒక నిజం ఉంది. కానీ ఏంటంటే పెద్దవాళ్ళతో సహవాసం చేయటం వల్ల అప్పుడు నీకు విచారణ చేయటం వల్ల మన ఉదయంలో నిజం మనకు ఎందుకు తెలియటం లేదు. శరీరంలో ఉన్న రోగాలు ఎక్స్రే చేయటం వల్ల శరీరంలో రోగాలు ఎలా తెలుస్తున్నాయో పెద్దవాళ్ళతో సహవాసంలో జ్ఞానులతో మహర్షులతో మహాత్ములతో మహనీయులతో స్నేహాల వల్ల మన బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. అయ్యో వాళ్ళ మనం ఎందుకు ఉండలేకపోతున్నాం రామకృష్ణ పరమేశ్వరాలు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం స్వామి వివేకానందరాలు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అప్పుడు మనకు ప్రశ్న వస్తుంది. మన బలహీనతలు తెలిస్తే మన మైనస్థాయి తెలుస్తాయి. మన హృదయంలో నిజం ఉంది కానీ మనకు అనుభవంలోకి రావట్లేదు. ఉంటే ప్రయోజనం ఏంటి మనకు అనుభవంలోకి రానప్పుడు? ఇప్పుడు మనకు బ్యాంకులో కోటి రూపాయలు ఉన్నాయనుకోండి ఆ కోటి రూపాయలు మనం తీసుకోవడానికి ఉండేది గవర్నమెంట్ ప్రకటించిందనుకున్న కోటి ఏం చేసుకుంటాం మనం? అవకాశం అంటద్దండి. కానీ గవర్నమెంట్ కోటి రూపాయలు చదవడం ప్రయత్నిస్తుందనుకోండి ఆ కోటి రూపాయలు మనకి ఎందుకు ఏం చేసుకుంటాం? ఒకవేళ ఉన్నాకనే నువ్వు తీసుకోవడానికి వీలుగా రాకపోయానికి అంటాడనుకోండి గవర్నమెంట్ మనం ఏం చేసుకుంటాం డబ్బు? అలా నీ ఎదురు నిజం ఉంది ఎదురుందా నీకు అనుభవం లేదు నీకేం ప్రయోజనం లేదు అని దాని అనుభవంలోకి తెచ్చుకోవాలి. మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి విచారణ అవసరం. ఏంటి మనకి ఏ బలహీనతలు అడ్డు వస్తున్నాయి? ఏంటి మనకి తపస్సు లేదా తక్కువ బలం లేదా ఎందుకు అడ్డు వస్తున్నా? జాగ్రత్తగా మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆ బలహీనత చేయండి తెలుసుకుని మీరున్న సంస్కారాలు తెలుసుకుని ఏ సంస్కారం మనకు అడ్డస్తామని జాగ్రత్తగా ఆలోచించి ఏ లోపం ఉంది మనలో ఏ బలహీనత ఉంది ఏ వీక్నెస్ ఉంది అని గ్రహించి ఆ బలహీనతను మీరు తీసుకుని పక్కన పెట్టగలిగితే అంటే అది మనలో చేపడడానికి ఏదో మీ కారణాలు లోపల ఉన్న కారణాలను తీసి బయటకు లాగి మంట పెడితే లోపల మన వస్తువు ఆరోగ్యమే మీకు వ్యక్తమవుతుంది. అసలు ముందు తెలియాలి విషయం. మనం ఏదైనా వంట చేయాలనుకోండి ముందు ఎలా చేయాలో తెలిసే కదా వంట చేయటం. అలాగే ముందు బలజనత ఏమైతే ముందు తెలుసుకోవాలి మనం. ఆ తెలుసుకుని ఒకే బలజనతను ఒకే బలజనత నుంచి విడిచిపోయి ఆ బయటకు లాగాలి బయటకు లాగి కాల్చి బూడికి చేయాలి. ఆ వీక్నెస్ వచ్చింది. రమణ మహర్షి గారు మన ప్రశ్న అడిగారు అందరి హృదయంలో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు కదా మరి నాకు ఇంటికి కనపడటం లేదని. దేవుడు ఉంటే కనపడాలి కదా మా హృదయంలో ఉంటే మరి ఇంటికి కనపడటం లేదని. ఆయన ఏమన్నారంటే మీ రాంగ్ హ్యాబిట్స్, మీ రాంగ్ థింకింగ్, మీ రాంగ్ థింకింగ్ లో మీ రాంగ్ హ్యాబిట్స్ తీసుకెళ్ళి పక్కన పెట్టి ఉండడం లేదని మీకే తెలుస్తున్నారు. మీకు లైఫ్ పట్ల సరైన యాటిట్యూడ్ లేదు. లేకపోతే రాంగ్ థింకింగ్, ఆ థింకింగ్ రాంగ్ థింకింగ్. అసలు మీకు నీవు లేనిది వేరే గుర్తు మనకి సెపరేట్నెస్ ఎందుకు వస్తుందో చెప్పండి ఎవరైనా. అందరూ భగవంతున్నాడు అంతా ఉంటే వస్తున్నప్పుడు మీకు మీరు వేరు నేను వేరు నా సెపరేట్నెస్ ఎందుకు వస్తుంది? ఏది మిమ్మల్ని మిమ్మల్ని నన్ను ఏది సెపరేట్ చేస్తుంది? అది ఏ రూపు రాయడానికి కారణం ఏంటి? అక్కడి విచారణ ఆ కారణం ఏంటారు మనం. ఏ బుద్ధి రావటానికి కారణం ఏంటి? ఏ కారణం వల్ల వేరు బుద్ధి వస్తుంది? ఆ కారణం చూసిస్తే ఆ సెపరేట్నెస్ పోతుంది, ఆ వేరు బుద్ధి కూడా పోతుంది. అంటే ఐశ్వర్యం పోతుంది. అదే భగవాన్ చెప్పారు, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏదైతే నేను నేను అంటున్నావో నేను నిండా కల్మషం, అది పాల్స్ అది, దాని మూలంగా ఉన్నాడు ఈశ్వరుడు, అది అనుభవం తెచ్చుకోండి, అక్కడ ఉండే ప్రేడం అంటాను అని చెబుతూ, ఏమిటంటే నీ జ్ఞాన బలం పెంచుకో, నీ విచారణ బలం పెంచుకో, నీ ఆత్మ విచారణకి నీ విచారణ చేసేటప్పుడు ఏదైతే అడ్డస్తానో తెలుసుకో, తెలుసుకుని దాన్ని తొలగించుకో. ఎస్కేప్ వైపులు కొంతమంది ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు, ఎస్కేప్ అయితే మంచిది కాదు. ఏదైనా సమస్య వచ్చాయనుకోండి, మీరు ఆ సమస్యను మీరు పరిష్కారం చేసుకోవాలి, కానీ ఎస్కేప్ అవుతారనుకోండి రాబోయే జన్మలో అయ్యే సమస్యలు వస్తాయి. మళ్ళీ మనం ఏదైనా పని చేయడానికి పని ఎలా తప్పించుకున్నామో చూస్తూ ఉంటాం అనుకోండి, అనుకోండి మాట వచ్చి రాబోయే జన్మలో అదే పని మనకి ఎదురవుతుంది. అంటే నువ్వు పని నుంచి పారిపోవద్దు, నువ్వు పనికి జ్ఞానానికి విరోధం ఏమి లేదు, పనికి జ్ఞానానికి నిరోధం లేదు. రామచంద్రరావు గారు ఎప్పటికి కూడా గవర్నమెంట్ సర్వీస్ గురించి రిటైర్ అయ్యకుండా ఎప్పటికి కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు, ఆయన చూస్తున్నాడు అది సంతోషం. అది కొంతమంది పెద్దలు చెప్తా ఉంటారు రిటైర్ అయినా టై రావద్దని. అంటే అది నువ్వు ఎందుకు ఎందుకు పనిలో చేస్తే పోతానికి ఎన్నడూ ప్రయత్నం చేయకూడదు. ఇదే రామకృష్ణ పరమహంస రిపీటెడ్గా చెప్పాడు, పనికి జ్ఞానానికి విరోధం లేదు, పని చేస్తూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. మనిషిని పని విడిచిపెట్టాలి, కానీ పనిని మనిషి విడిచిపెట్టకూడదు. ఒకసారి నాకు అనిపిస్తుంది, నువ్వు భారతదేశాన్ని భక్తి పాడు చేసిందా, భక్తి పేరు చెప్పి పని దగ్గరైతే దేశం ఎలా బాగుపడుతుంది, నీ ఇల్లు ఎలా బాగుపడుతుంది, మీరు ఎలా బాగుపడతారు. మనం నాగిత్రుల సంపదను పెంచలేము, పని చేసి సంపదను పెంచవచ్చు. దారిద్ర్యమైన పావర్టీని పంచుకోవడానికి ఏముంది, ఏమైనా 4 రూపాయలు ఉంటే 4 రూపాయలు మనం పంచుకుంటాం, కానీ పావర్టీని ఎవరు పంచుకుంటాడు. అదే మన సంపదను పెంచాలి, సంపదను ఎలా పెరుగుతుంది, మ్యాజిక్ వల్ల నైన్ల వల్ల సంపద పెరగదు, మన కష్టపడి పని చేయడం వల్ల సంపద పెరుగుతుంది. అంటే వెల్త్ని ఎవరు క్రియేట్ చేస్తాడు, హార్డ్ వర్క్ ఎవరైతే కష్టపడి పని చేస్తున్నాడో వాడు వెల్త్ను క్రియేట్ చేస్తాడు. అయితే మన భక్తులు ఉంటే మన రామారామ అంటే కాదు, మీరు చేయవలసిన సత్కర్మ సమాజానికి ఉపయోగపడాలి, సామాజిక స్పృహ ఉండాలి. సామాజిక స్పృహ ఉందనుకోండి సొసైటీ ఎంతో కొంత బాధపడుతుంది, ఆ ఎక్స్టెంట్ వరకు మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తారు. మీ బాధ జ్ఞాపకం తెచ్చుకోండి, మీరు సామాజిక స్పృహతోటి ఎంతో కొంత స్వార్థం పూర్తిగా తగ్గించుకోక్కర్లేదు, మనం కొంత తగ్గించుకోండి సమాజానికి ఎంతో ఉపయోగపడవచ్చు. అది సీతాదేవి చెప్తుంది, ఎవరు హనుమంతుడితో రామాయణంలో సుందరకాండలో, ఈ సృష్టిలో చిన్న పొరపాటు కూడా లేని మనిషి ఉన్నాడా, రవంత అహంకారం లేని మనిషి ఉన్నాడా, ఇంత సృష్టి ఉంది, చిన్న పొరపాటు కూడా చేయని మనిషి ఉన్నాడా, రవంత ముందంతా కూడా చిన్న అహంత చిన్న అహంభావం ఎంతో కొంత, అంటే అహంభావం తక్కువనే మనం మంచివాడు ఉంటాం, కానీ పిసరంత అహంకారం కూడా లేకుండా ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నాడా. అంటే నేను శిక్షిస్తానని నేను ఎవరైతే బాధ పెట్టారో చెప్పు, అందరినీ శిక్షిస్తానని ఆంజనేయ స్వామి సీతంతో చెప్తాడు రామాసుడు మహానంతరం. ఆంజనేయ స్వామితో సీతం ఈ మాట అంటాడు, ఈ క్రియేషన్ లో చిన్న పొరపాటు చేయకుండా ఒక మనిషి ఉన్నాడా, రవంతో ఒక కనీసం ముందు అంత అహంకారం లేకుండా ఎవరైనా ఉన్నాడా, ఎంత కొంత అహంకారం లేకుండా మనిషి ఉండడం కష్టం, ఎంత కొంత చిన్న పొరపాటు కూడా చేయకుండా మనిషి ఉండడం కష్టం. అంటే నువ్వు ఎవరిని శిక్షిస్తావు, ఎవరికి పనిష్మెంట్ ఇస్తావు నీ సీతమ్మ, ఆంజనేయ స్వామి అంటుంది. డౌటింగ్ థామస్ ఏంటారు కొంతమంది, వాళ్ళకి ఇది నెగిటివ్ థింకింగ్, ప్రతి మాట నెగిటివ్ గా తీసుకుంటారు, వాళ్ళతోటి స్నేహాలు చాలా ప్రమాదం, మనకున్న ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తారు, వాళ్ళు మనం ఎంకరేజ్ చేయడం డిస్కరేజ్ చేస్తారు. మనం ఏదైనా సౌలభ్యంతో చెప్పినా అవి కూడా నెగిటివ్ గా తీసుకుంటారు. అంటే పాజిటివ్ థింకింగ్ బెటర్, లైఫ్ యొక్క రైట్ యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఆ పాజిటివ్ థింకింగ్ మీద మనం బాధపడతాం, కానీ నెగిటివ్ థింకింగ్ వల్ల పతనం అవుతాం. నెగిటివ్ థింకింగ్ వల్ల రాబోయే జన్మలు మనకు నీచమైన జన్మలు వస్తాయి, పాజిటివ్ థింకింగ్ వల్ల ఉద్యోగం మంచి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, ఉత్తమ జన్మలు వస్తాయి. నెగిటివ్ థింకింగ్ వల్ల నెగిటివ్ థింకింగ్ వల్ల నీచమైన జన్మలు, పాజిటివ్ థింకింగ్ వల్ల ఉత్తమ జన్మలు కలుగుతాయి మనకి. ఒకవేళ వెంటనే మనకు రియలైజేషన్ రాకపోయినా 1 గంటలో సాధించేది కాదు ఇది. అలాగే స్లోగా స్టడీగా పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఎక్స్పెక్టేషన్ ఏమి లేకుండా అలా పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఏదో రోజున ఈశ్వరానుగ్రహం వస్తుంది, ఆ ఈశ్వరుడు మనకు స్వరూపంగా హృదయంలో వ్యక్తమవుతాడు. ఈ అనుభవం ఎక్స్పీరియన్స్ అనేది మన కాళ్ళలోని చేతుల్లోని తలకాయలోనే వచ్చేది కాదు, ఆ ఎక్స్పీరియన్స్ హార్ట్లోని మన హృదయంలోనే ఎక్స్పీరియన్స్ చేయాలి.
రిలిజియస్ టు ది రియలైజ్డ్ గురికి నోటి మాటలతో చెప్పుకోవడం కాదు. ఆ రిలిజియన్ లోని ఎస్సెన్స్ ఆఫ్ రిలిజియన్, ఆ రిలిజియన్ లోని సారాంశం మనం ఇక్కడ రిలైజ్ చేయాలి, హార్ట్ రిలైజ్ చేయాలి. అదే కడసారి జన్మ, అదే చివరి జన్మ. అయితే బీవీ రాజు గారు యోగంలో అయితే పనిని యోగంలో చేస్తున్నారు, అలా పనిని మనం యోగంలో చేయాలి. అంటే మనం చేసే పని మనం బంధించకూడదు. మనం ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి అనుకోండి, మనం ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, అది మన మనసులో ఏదైనా వికారం వచ్చిందనుకోండి, మన పని మనం బంధిస్తాం. అంటే స్థుతికి నిందకు అతీతంగా ఉండాలి మనం. స్థుతికి నిందకు అతీతంగా ఉంటే ఈగో సెన్స్ ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. లోకం ఇది, కొంతమంది స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది నిందిస్తూ ఉంటారు. గాంధీ గారిని కూడా విడిచిపెట్టలేదు. గాంధీ గారిని కూడా జాతి ప్రీతనకు అభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ స్థుతికి నిందకి మనం అతీతంగా ఉండాలి. ఇప్పుడు కారాలకంటే వెనకాల గుమ్మ ఉంటుంది, కానీ కారానక కారాలా పోతుంది. ఆగిపోయే కారణకాల గుమ్మ ఉండదు, నడుస్తున్న కారణకాల గుమ్మ ఉంటుంది. అదే పని చేస్తుంటే విమర్శలు వస్తారు. పని చేయకుండా కాదు, ఈ గోడని విమర్శించమంటే ఈ గోడని ఎవరైతే విమర్శిస్తారు? కొంతమంది మిమ్మల్ని ఎవరు ఏమంటారు, కానీ అది ఏమైనా పని చేస్తే కదా అని అంటానికి. అందుకని ఇప్పుడు ఈ గోడని అనుకుని ఈ గోడని ఎవరైనా విమర్శిస్తారా? అది మిమ్మల్ని ఎవరు విమర్శించారు, మీరు గొప్పవాళ్ళు అనుకోకుండా ఈ గోడతో సమానం లేదు. కానీ పని చేసినప్పుడు విమర్శ వస్తుంది. ఏదైతే ఏదో పని చేస్తాం అనుకోండి, ఏదో పౌరు వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ మనం అందరికి రియాక్ట్ అవ్వకూడదు. అది నేను చెప్తుంది, రియాక్ట్ అవ్వకూడదు. అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలనుకుంటారు, అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలనుకున్నా అందరూ కూర్చోండు. అందరూ మిమ్మల్ని ఎలా మెచ్చుకుంటారు? ఒక మంచి పని మీరు చేశారనుకున్న బ్యాడ్ మ్యాన్ మిమ్మల్ని ఎందుకు మెచ్చుకుంటాడు? సత్కర్మ విలువ సగౌరవమైన వాడికి తెలుస్తుంది. ఆ సత్కర్మ విలువ సగౌరవమైన వాడికి తెలియదు. అంటే మనం డౌటింగ్ థామస్ అయితే నమ్మకూడదు. ప్రతిదానికి అనుమానం పెట్టుకుని శంక పెట్టుకుని, ప్రతి చిన్న పనికి శంక పెట్టుకుని మనం ఉండకూడదు. అంటే పాజిటివ్ థింకింగ్ అభివృద్ధి చేసుకోవాలి, చక్కగా మనం అభివృద్ధి చేసుకోవాలి. నిందకి స్థితికి అతీతంగా ఉండాలి. మనం చేసే పని మటుకు నిర్మూలంగా నిశ్చలంగా చేసుకెళ్ళిపోవాలి. ఏదైనా పని చేసినప్పుడు విమర్శలు వస్తాయి, స్తోత్రాలు వస్తాయి, విమర్శలు వస్తాయి. వీటిని చూసి విమర్శలు చూసి మనం కన్నా పడకూడదు, స్తోత్రాలు చూసి పొంగిపోకూడదు, ధర్మం తెచ్చుకోకూడదు, అహంకారం పెంచుకోకూడదు, వ్యక్తి భావాన్ని పెంచుకోకూడదు. ఒకవేళ ఎవరైనా నిందిస్తే కుంగిపోకూడదు, స్తోత్రం చేస్తే పొంగిపోకూడదు. పొంగిపోకుండా కుంగిపోకుండా బ్రెయిన్ ఎప్పటికప్పుడు హెడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం జీవించాలి. అంటే మన శ్వాస, మన చివరి శ్వాస పోయే వరకు ఈశ్వరుడి మీద మన విశ్వాసం విడిచిపెట్టకూడదు. మన ముక్కులో గాలి ఎంతకాలం అయితే తిరుగుతుందో అంతకాలం ఈశ్వరుడి మీద మన విశ్వాసం కూడా మనం విడిచిపెట్టకూడదు. ఆ లివింగ్ ఫెయిత్, సజీవమైన విశ్వాసం ఉండాలి. భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు, భగవంతుడి సపోర్ట్ మనకు ఉంటుంది, మనం చేసేది మంచి అనుకున్నప్పుడు భగవంతుడి సపోర్ట్ మన అంశీని కలడు. మనకు దేవుడు మన కళ్ళ కనిపించకపోయిన సపోర్ట్ మనకు ఉంది. దేవుడు ఉన్నాడు, మీ కళ్ళ కనిపించకపోతుంది వేరే విషయం, ఉన్నాడు. అంటే ఉన్నది ఎప్పుడు లేకుండా పోయినా ఏది ఉండటం ఉంటూ ఉండదు. మన ఏడు భగవంతుడు ఉన్నాడు, కానీ మన అంటే నేను అనుకుంటున్నా అంటే భగవంతుడు లేడు, మనం ఉన్నాం అనుకుంటున్నాం. అదే ఇండివిజువల్ అది, దాని కారణం సెపరేట్నెస్ కూడా ఇండివిజువల్ అది. అది వేరు బుద్ధి నశించే వరకు మన పునర్జన్మలు వెంటాడుతాయి. ఆ చైతన్యం మన ఐక్యం అయ్యే వరకు, ఆ పరిపూర్ణ అంతగా వ్యాపించిన చైతన్యంలో చావు లేని వస్తువులు మన ఐక్యం అయ్యే వరకు మనలో సెపరేట్నెస్ ఉంటుంది. ఈ సెపరేట్నెస్ మన పునర్జన్మలకు కారణం. బాడీకి కంఫర్ట్ అంత ముఖ్యం, మైండ్ కంట్రోల్ కూడా అంతే ముఖ్యం. అంటే నీ చెప్పారు, నీ మైండ్ ను కంట్రోల్లో తీసుకోవాలనుకో, నీ సెన్సెస్ ను కంట్రోల్లో పెట్టుకోవాలనుకో, నీ మనస్సే నీకు విరోధిగా పనిచేస్తుంది. అదే కృష్ణుడు రిపీటెడ్ గా చెప్పాడు గీతలో, నువ్వు నీ మైండ్ నీవు స్వాధీనం చేసుకునే వద్దు, స్వాధీనం చేసుకుంటానికి నీ మైండ్ ఎంతో నిత్యుడిగా నీకు ఉపకారం చేసి పెడుతుంది. 10 మంది నిత్యుడు మీకు ఎలా ఉపకారం చేస్తారో నీ మైండ్ అంతకంటే ఎక్కువ నీకు ఉపకారం చేసి పెడుతుంది. నీ ఇంటి నిండా ధనవంతానికి నీకు, నీకు 10 PhD ఉన్నాయని నీ బుద్ధి పాడైపోయిన తర్వాత ఈ ధనం ఏం చేసుకుంటావు, PhD నుంచి ఏం చేసుకుంటావు అన్నాడు భగవద్గీతలో. ఆ దేశ లైఫ్ ఇంటెలిజెంట్ బిహేవియర్ ఉండాలి. బిహేవియర్ కామ్గా ఉండాలి, ఇంటెలిజెంట్ బిహేవియర్ అవసరం. బిహేవియర్ కూడా ఫైట్గా ఉండాలి. కొంతమంది మంచి వాళ్ళకు వింటారు, వాళ్ళకి మంచితనం ఉందని వాళ్ళకి తెలియదు, వాళ్ళు మంచివాళ్ళు అంటారు. ఇంతకెందుకు చెప్తున్నాడు, సమాధాన పరిచేవారు ఆ సాత్విక బుద్ధులు వాళ్ళు వాళ్ళు స్వర్గరాజ్యాన్ని అందుకుంటారు అసలు ఎక్కడ ఆ లోకపోయిన స్వర్గరాజ్యాన్ని అందుకుంటారు అక్కడ ఏం చేయాలి ఎవరి వల్ల అనుకో ఈ కారణాల వల్ల ఈ సాత్విక బుద్ధి వల్ల సమాధాన పరిచయ వాళ్ళు ఈశ్వర అనుగ్రహం పాత్రలు అవుతారటండి వారి అనుగ్రహం వల్ల లోపల నా స్వర్గరాజ్యాన్ని అందుకుంటారటండి అప్పుడు వాడు నిజమైన స్వతంత్రం నిజమైన స్వేచ్ఛ నిజమైన పవిత్రత నిజమైన ఏకాగ్రత పునర్జన్మ నుంచి విడుదల వాడి పరమనింటి పరమనింటి పీసు అనుగ్రహం పీసు పరమనింటి హ్యాపీనెస్ వాళ్ళు గరిస్తుంది వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు పవిత్రంగా ఉంటారు ఏకంగా ఉంటారు శరీరం మరణించి శరీరం ఉన్నా ఒకటే వాళ్ళకి శరీరం మరణించిన ఒకటే లోకం కనిపించినా ఒకటే లోకం కనిపించకపోయినా ఒకటే వాళ్ళకేం ఉండదు లోకం కనిపించడం వల్ల లాభం లేదు దేహం ఉండటం వల్ల లాభం లేదు అని దేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కళ్ళకు లోకం కనిపించినా ఒకటే లోకం కనిపించకపోయినట్టే వారు వారిగా ఉంటారు అదే దేవుడు అదే ఈశ్వరుడు అదే ఆత్మ అదే బ్రహ్మము అదే చైతన్యము అదే శాంతి అంటే యు మస్ట్ నో ద ట్రూత్ యు షుడ్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ అప్పటికి మీకు ప్రేమ లేదు మీ హృదయంలో నిజం మీకు అనుభవంలో వచ్చిన వరకు నిజంగా మీకు ప్రేమ లేదు
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
కోరిక నిగ్రహించుకోవడం కాదండి వారు ఉండరట్న అక్కడ ఇలా నిగ్రహించుకోవడం కాదండి అది ఉండరట్న వారు అక్కడ ఇలా కోరికను చంపేయడానికి మీరు ఖర్చులు వేసుకున్నా వారు ఉండరట్న అక్కడ
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ జయ రామ ఓం